నేను ఆత్మబంధువులు. మీకు ఏదైనా పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు పొంగు వస్తుంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు వాటితో తాదార్థ్యం పొందకూడదు. తాదార్థ్యం పొందారంటే మీకు పొంగు వస్తుంది. దేహ ప్రారంభాన్ని బట్టి పరిస్థితులు ఒకసారి అనుకూలంగా ఉండవు. ఆ అనుకూలం లేని పరిస్థితులతో తాదార్థ్యం పొందితే కుంగిపోతారు. అప్పుడు డిప్రెషన్ వస్తుంది. ఇప్పుడు మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ దేహం ప్రారంభం ప్రకారం నడుస్తుంది. ఆ ప్రారంభం పూర్తయిన వెంటనే దేహం నశిస్తుంది, దేహం చనిపోతుంది, దేహం బూడిదవుతుంది. ఆ ప్రారంభం అనుభవించడానికి దేహం వచ్చింది. అది నశించిన ఆ ప్రారంభం నశించిన తర్వాత ఒక క్షణం ఆగమంటే ఆ దేహం ఆగదు. కానీ భగవంతుడు చెప్తున్నాడు వృందాధ్యాయంలో, దేహం నశించిన దేహం చనిపోయిన నీకేలా, నువ్వు చావులేని చైతన్యం, చావులేని సత్పదార్థం, చావులేని ఆత్మ గురువు. దేహం చనిపోయినా దేహం చంపబడినది చంపబడదు, దేహం చనిపోయినది చావదు. పుట్టింది చనిపోతుంది, పుట్టింది చనిపోదు. పుట్టిన దానికి ముసలితనం వస్తుంది, ముసలితనం వచ్చిన తర్వాత రోగం వస్తుంది, రోగం వచ్చిన తర్వాత చనిపోతుంది. పుట్టిన పదార్థానికి ముసలితనం లేదు, చావు లేదు, వికారం లేదు. పుట్టిన పదార్థం ఒక కాలంలో ఉంటుంది, ఒక కాలంలో ఉండదు. పుట్టిన పదార్థం ఎప్పుడు ఉంటుంది. నిత్యముగా ఉన్న వస్తువు సత్యం అవుతుంది, కానీ నిత్యం కాని వస్తువు సత్యం అవదు. అంచేత ఆ బ్రహ్మ పదార్థం నీవై ఉన్నావు, నీ హృదయ గుహలో ఉంది. భారతదేశానికి రాజధాని ఢిల్లీ, సుఖానికి శాంతికి రాజధాని ఆత్మ. మనం సుఖం కోసం ప్రకృతిలో వెతుకుతూ ఉంటాం, విషయాల్లో వెతుకుతూ ఉంటాం. ఆనందం అనేది నీ లోపల ఉంది, నీ హృదయంలో ఉంది. నీ స్వరూపమే ఆనందం. శివపార్వతులు అంటే అది శివుడి జ్ఞానం, పార్వతి ఆనందం. అంటే ఎక్కడ జ్ఞానం ఉందో అక్కడ ఆనందం ఉంటుంది, ఎక్కడ జ్ఞానం ఉందో అక్కడ శాంతి ఉంటుంది, ఎక్కడ జ్ఞానం ఉందో అక్కడ సుఖం ఉంటుంది. శివుడి జ్ఞానం, పార్వతి సుఖం. శివుడి జ్ఞానం, పార్వతి ఆనందం. శివ పార్వతులు ఒకరిని ఒకరు విడిచిపెట్టి ఉండడంటే దాని అర్థం ఏంటంటే జ్ఞానానికి భిన్నంగా ఆనందం ఉండదు. నిప్పికి అగ్నికి వేడిగా ఉండదు. ఎక్కడైతే అగ్ని ఉందో అక్కడ వేడి కూడా ఉంటుంది. ఆ రెండు విడదీయలేము. అలాగే జ్ఞానం ఉన్న చోట ఆనందం ఉంటుంది, జ్ఞానం ఉన్న చోట శాంతి ఉంటుంది, జ్ఞానం ఉన్న చోట సుఖం ఉంటుంది. ఆ జ్ఞానం అజ్ఞానం నశిస్తేనే కానీ జ్ఞానోదయం అవ్వదు. దేహానికి అనారోగ్యం రావచ్చు, మనస్సుకు అశాంతి రావచ్చు. ఏమైనా నీకేలా? దేహానికి రోగం వస్తే నీకేలా, మనస్సుకు అశాంతి వస్తే నీకేలా? అది రెండు నువ్వు కాదు కదా. ఆ రెండు గాఢ నిద్రలో నువ్వు సెపరేట్ అవుతున్నావు. దేహానికి రోగం వస్తే వైద్యం చేయించుకోండి, దానికేం ఇబ్బంది లేదు. కానీ దానివల్ల నువ్వేదో పోగొట్టుకుంటున్నావు. దేహం వల్ల దేహానికి రోగం వస్తే ఏదో పోగొట్టేసుకుంటున్నావు, దేహం చనిపోతే ఏదో పోగొట్టేసుకుంటున్నావు. అనుకోతే ఏమైపోదు నీకేలా? నువ్వు ఆత్మవై ఉన్నావు, చైతన్యమై ఉన్నావు, చావులేని పదార్థమై ఉన్నావు, పుట్టని పదార్థమై ఉన్నావు. రోగం వస్తే దేహానికి వస్తుంది, అశాంతి వస్తే మనసుకు వస్తుంది. నీకేలా? నీకు పోయింది ఏముంది? అంటే ఇవన్నీ ఈ ఘర్షణలన్నీ కూడా ఈ దేహానికి సంబంధించిన విషయాలు, మనస్సుకు సంబంధించిన విషయాలు, బుద్ధికి సంబంధించిన విషయాలు. ఈ నిశ్చీలంగా ఉండి నిర్మలంగా ఉండి ఆలోచిస్తే నీకు తెలుస్తుంది. తొందరపడకు, పరిగెత్తకు, నిర్మలంగా ప్రశాంతంగా కూర్చుని నిర్మలంగా ఆలోచించు. నిర్మలమైన బుద్ధికి, నిశ్చలమైన బుద్ధికి, ఏకాగ్రమైన బుద్ధికి, ప్రశాంతమైన బుద్ధికి నీకన్నీ తెలుస్తాయి. చక్రంగా నీకు తెలియబడుతుంది. నీ హృదయంలో ఏంటో నీకు చక్కగా తెలియబడుతుంది, స్పష్టంగా తెలియబడుతుంది. అంటే నీ బుద్ధిలో స్పష్టత ఉండాలి. కొంతమందికి బుద్ధిలో కన్ఫ్యూజన్ ఉంటుంది. వాళ్ళు చెప్పేది మనకి తెలియకపోయినా వాళ్ళు చెప్పేది వాళ్ళకే తెలియదు, మనకి తెలియకపోయినా ఇబ్బంది లేదు, వారికి తెలియదు. అని బుద్ధిలో స్పష్టత లేదు. బుద్ధిలో స్పష్టత ఉన్నప్పుడు మాటలో స్పష్టత ఉంటుంది, రాతలో స్పష్టత ఉంటుంది, జీవిత విధానంలో స్పష్టత ఉంటుంది. ఆ బుద్ధిలో స్పష్టత మనం సంపాదించాలి. ఆ ఇంటెలిజెన్స్ లో క్లారిటీ ఉండాలి. ఆ దేహ ప్రారంభం ఆ యూని ఎప్పుడు కూడా మానవ జీవితం అంటే వాడు ఈ భూమి మీద పుట్టిన మొదలు మరి శ్మశానానికి వెళ్లి వరకు ఎవడ జీవితం ఒక రకంగా ఉండదు, యూనిఫారం గా ఉండదు. ఆ దేహ ప్రారంభాన్ని బట్టి వాడు ఏది అనుభవించవలసి ఉంటే ఆ దేహంలో ఏది అనుభవించవలసి ఉంటే అది అనుభవిస్తాడు. అందుకే దాంతో నువ్వు తాదాత్యం పొందొద్దు. తాదాత్యం పొందేవా, నీకు పొంగు వచ్చేస్తున్నావు. పరిస్థితులు అనుకూలం ఉంటే నీకు పొంగు వచ్చేస్తుంది. పరిస్థితులు అనుకూలంగా లేవు అనుకో నువ్వు కుంగిపోతావు. సరే, దీనివల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే నీ భక్తి చెడిపోతుంది. రహస్యం ఏంటంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నామంటే దుఃఖం వచ్చినప్పుడు దుఃఖపడుతున్నాం, సంతోషించినప్పుడు సంతోషించాము, ఏడ్చేటప్పుడు ఏడుస్తున్నామని మీరు అనవచ్చు. కానీ దీనివల్ల ప్రమాదం ఏంటంటే భక్తి చెడిపోతుంది, బుద్ధిని హెచ్చు తగ్గులు వచ్చేస్తుంది. అసలు మన గమ్యం ఏంటి, జీవిత గమ్యం ఏంటి? భగవద్ అనుభవం సంపాదించడం, భగవంతుడు ఐక్యం అవడం.
భగవంతుల్లో ఐక్యం అవటమే జీవిత గమ్యం. అదే అవి తప్పించి మిగతా అంటే స్వప్నం సమానమే. ఒకవేళ మీకు ఏదైనా పరిస్థితులు బాగా అనుకూలంగా ఉన్నాయనుకోండి, అది స్వప్నం అనుకోండి, కలయండి. ఒకవేళ పరిస్థితులు మీకు బాగోలేదు అనుకోండి, అది కలయ. మీకు సంతోషం వచ్చిందనుకోండి, అది కలయ. ఎప్పుడైనా దుఃఖం వచ్చిందనుకోండి, అది కలయ. ఇవన్నీ ఈ రెండు నిజం కాదు. రెండు ఈ రెండాటి వల్ల మీ భక్తి చెడిపోతుంది. భక్తి చెడిపోతే భగవంతుడితో అనుబంధం తెగిపోతుంది. భగవంతుడితో ఎప్పుడైతే అనుబంధం తెగిపోయిందో భగవంతుడు ఐక్యం కాలేము. జీవిత గమ్యం మీ దేహాన్ని ప్రార్థాన్ని విడిచిపెట్టి ఏది ఎలా జరగవలసిందో అలా జరుగుతూ ఉంటుంది. దానికేం కంగారు పడవలసిన పని లేదు, నువ్వు తొందర పడవలసిన పని లేదు, యాగిటేషన్ అక్కర్లేదు, ఆందోళన అక్కర్లేదు. ఏమి వచ్చింది నీకు? నీకేలా నిజమైనంత డబ్బు వచ్చేసిందనుకోండి, అనుకోని మాట్లాడేసి నీ దేహమే శాశ్వతం కాదు. ఆ డబ్బు ఎంత డబ్బు రావచ్చు, లేదా రేపు ఇంత డబ్బు పావచ్చు. లాభ నష్టాలనేవి పూర్వ జన్మలను బట్టి నీకు ఈ దేహం వచ్చింది. ఆ దేహ ప్రారంభాన్ని బట్టి లాభ నష్టాలు వస్తాయి. కానీ సంపాదించే వాళ్ళందరూ తెలివైన వాళ్ళని, పాపం చేసిందల్లా కలిసి రాకపోతే తెలివి తక్కువని అనుకోకూడదు. అది ఈశ్వర కర్తృరాజ్ఞే. నేను అక్కడ కూడా అక్కడికి వెళ్ళాడు. కర్తృరాజ్ఞే అంటే మీరు అనుకున్నదల్లా జరిగితే మీరు తెలివైన వాళ్ళు అనుకోకూడదు. ఈశ్వరుని సంకల్పం. ఒకసారి మీరు అనుకున్న పనులు జరగవు. మీరు తెలివి తక్కువ అనుకోవద్దు. ఒకవేళ ఆ దేహంలో ఆ ప్రారంభం లేనప్పుడు ఒకసారి మీరు చేసింది కలిసి రాదు. దానివల్ల కూడా మీరు కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సిన ఏదో ఉంది. భగవంతుడు మిమ్మల్ని అక్కడ రౌండ్ తిప్పుతాడు, మలుపు తిప్పుతాడు. మీరు కంగారు పడకండి. కానీ ఇవన్నీ స్వప్నాలే. మీకు పేద పెద్ద సంపదలు ఉన్నా, విద్యలు ఉన్నా, అది కలే. మీరు ఏదైనా ఇబ్బందులు పడుతున్నప్పటికీ అది కలే. ఇవన్నీ స్వప్నమే. కానీ మనం పొందవలసింది భగవంతుణ్ణి. మీరు ఈ గొడవల్లో ఆగిపోతే ఒకసారి గర్వం తెచ్చుకుని, ఒకసారి సంతోషం తెచ్చుకుని, ఒకసారి మళ్ళీ ఇంకో రోజు దుఃఖం తెచ్చుకుని ఇక్కడ ఆగిపోతే, ఈ గడప దగ్గర ఆగిపోతే మీకు భగవంతుడితో సంబంధం తెగిపోతుంది, భగవద్భం కలగదు, భగవంతుడు ఐక్యం కాలేదు, జీవిత గమ్యాన్ని మిస్ అవుతారు. పొందవలసిన పరమార్థాన్ని మిస్ అయిపోతున్నాం మనం. ఈ చిల్లర విషయాలు, అల్ప విషయాలు, స్వల్ప విషయాలు ఈ దృష్టిలో పెట్టుకుని మనం ఇక్కడ ఆగిపోతే అసలు మనం పొందవలసింది ఏదో మనం మిస్ అయిపోతున్నాం అని చెప్పి బహు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే మన పేర్ల గారు ఈ వీధిలోకి వచ్చేటప్పటికీ జగన్నాథ స్వామి గారి జ్ఞాపకం వస్తాం. ఏదో పెద్దవాళ్ళని ఎలాగైనా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి తలకైనా ఎప్పుడు ఉండటం మంచిది. ఏదో సలహా చెప్తా ఉంటారు. మనం పని చేయలేకపోయినా, శారీరకంగా పని చేయలేకపోయినా, ఏదో ముసలి తలకాయలకు ఊరికి అన్నం పెడుతున్నాం అనుకోకుండా మీరు ఏదో వాళ్ళు చేసి వాళ్ళు చెప్పి సలహాలు కూడా వాళ్ళు చెప్తారు. ఏంటంటే మనకంటే వాళ్ళ జీవితం అనేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి మెచ్యూరిటీ కొన్ని కొన్ని మనం వయసును బట్టి నేర్చుకునే విషయాలు ఉంటాయి. కేవలం పుస్తకాలు చదివి కొన్ని నేర్చుకోలేం, వయసును బట్టి నేర్చుకునే విషయాలు ఉంటాయి. ఆ మెచ్యూరిటీ వయసును బట్టి వస్తుంది. అంటే ఇప్పుడు జగన్నాథ స్వామి గారు ఇప్పుడు వారి అబ్బాయి చెప్తున్నారు, గిరి మనకి రమణానుగ్రహం ఉంటే చాలు జ్ఞానం రావటానికి, 100 మంది అనుగ్రహం అక్కర్లేదు మనకి అని చెప్పేవారని మా నాన్నగారు చెప్తున్నారు ఎప్పుడు. దానికి కూడా రమణుడు ఒక మాట. దీనికి రమణ స్వామికి ఆయన తెలివితేటను బట్టి, ఆయన సాధన బట్టి ఆయనకి జ్ఞానం రాలేదు. ఆయన చెప్పాడు, ఆయన ఈశ్వరుడు అరుణాచరిస్తాడు ఏం చేశాడంటే ఆయనకి చిన్నతనం పూర్వజన్మ అనుభవం ఉంది. అరుణాచరిస్తాడుతో ఈశ్వరుడు అంటే మనకి దేవుడు అని గుర్తొస్తుంది. కానీ రమణ స్వామికి చిన్నప్పటి నుంచి ఈశ్వర స్మరణ వచ్చి అరుణాచలం అనే స్మరణ వచ్చేప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చేవాడు. మన తండ్రి ఆ ఈశ్వరుడు అరుణాచలం అనేది ఎప్పటికి మన తండ్రి జనక భావన వచ్చింది. కానీ దేవుడు భావన ఎప్పుడు రాలేదు. ఒక ఇంట్లో వ్యక్తిలాగా అరుణాచలం జ్ఞాపకం వచ్చేవాడికి అరుణాచరిస్తుడు కూడా ఆయన ఇంట్లో వ్యక్తి కిందే భావన కలిగేది. అరుణాచలం యొక్క వైభవం స్కాంద పురాణంలో ఉంది, తర్వాత శివ పురాణంలో ఉంది, ఋగ్వేదంలో కూడా ఉంది. ఋగ్వేదంలో కూడా ఉంది. భగవాన్ మాటల్లో మీరు చెప్తున్నానది, అరుణాచలేశ్వరుడు ఏం చేశాడటండి, ఆ జ్ఞానం యొక్క జ్ఞానం ఈయనకి ప్రసాదించాడటండి. ఎవరికండి? రమణాచార్యుడికి. రమణ గురి మరణానుభవం ద్వారా ఈయనకి జ్ఞానాన్ని ప్రసాదించాడు. జ్ఞానం ప్రసాదించాడంటే సత్యజ్ఞానం, అది నిజాజ్ఞానం కాదు, సత్యజ్ఞానం. మనం కాని విషయాల్లోంచి మనం విడుదల చేసేదే సత్యజ్ఞానం. అసత్యంలోంచి, అనిత్యంలోంచి, అజ్ఞానంలోంచి మనం విడుదల చేసే జ్ఞానం సత్యజ్ఞానం ఒకటే. అదే ఆత్మజ్ఞానం, అదే శివజ్ఞానం. చెట్టన్నా వృక్షం అన్నా ఒకటే. ఇంగ్లీష్ లో ట్రీ అంటారు, సంస్కృతంలో వృక్షం అంటారు, ఇవన్నీ పర్యాయ పదాలు. శివుడన్నా ఆత్మన్నా, శివుడన్నా ఆనందం అన్నా, శివజ్ఞానం అన్నా, ఆత్మజ్ఞానం అన్నా, ఇవన్నీ కేవలం పర్యాయ పదము. విత్తం సంపాదిస్తే భోగం అనిపించవచ్చు, మనస్సును బాగు చేసుకుంటే భగవదనుభవం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. మన చిత్తాన్ని బాగు చేసుకుంటే జ్ఞానం కలుగుతుంది, విత్తాన్ని సంపాదిస్తే భోగం వస్తుంది. దాని ప్రయోజనం దానికి ఉంది, దీని ప్రయోజనం దీనికి ఉంది. మన చిత్తాన్ని బాగు చేసుకుంటాం అనుకోండి, చిత్తాన్ని బాగు చేసుకుంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది. మనం విత్తం సంపాదిస్తూ ఉండండి, దానికి కూడా ప్రయోజనం. దాని ప్రయోజనం అంటే దానివల్ల భోగం వస్తుంది. విత్తం వల్ల భోగం, చిత్తాన్ని బాగు చేసుకుంటే ఏమొస్తుంది? మనకి శాంతి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. అది ఏదైనా ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, మన మనస్సు అనవసర విషయాల్లోకి వెళుతుంటే, అక్కడలోని విషయాలకు వెళుతుంటే దాని వాండరింగ్, మనస్సు యొక్క చేపలను తగ్గించడానికి ఒకటి దానికి నిదానం, మనం శాంతిని పెంచుకోవాలి లోపల. అది రమణ మహర్షి గారు చెప్పారు, పచ్చగడ్డి తినే దూడ ఇంకా ఒట్టిగడ్డి వైపు ముఖం తెప్పదని. ఓ దూడ పచ్చగడ్డి తింటాననుకోండి, అది ఇంకా ఒట్టిగడ్డి వైపు ముఖం తెప్పదు. అలాగే నీ మనస్సు కనుక శాంతి దొరికితే, మన హృదయంలో ఉన్న కనుక శాంతి దొరికితే, మనస్సు యొక్క చేపలేం తగ్గిపోతుంది, మనస్సుకి విషయాల మీద ఆకర్షణ తగ్గిపోతుంది, మనస్సుకి బాహ్య ముఖత్వం తగ్గిపోతుంది. నువ్వు చాలా దురాల వాటిలోంచి బయటకు వచ్చేయచ్చాం. ఎప్పుడు? నీ లోపలున్న శాంతిని చేతికి అందుతే. ఒక కొంతమంది అందరూ ఉంటారు, మాకు ఎక్కువ కోపం వస్తుందని కోపం చేసుకుంటున్నాం అని. నీ మనస్సుని భగవంతుడి వైపుకి తిప్పిన భగవంతుని స్మరించడం వల్ల కూడా ఆ కోపం తగ్గుతుంది. ఈశ్వరుని స్మరించడం వల్ల కూడా కోపం ఎక్కువ వస్తాం అనుకోండి, మీకు చిరాకు ఎక్కువ వస్తాం అనుకోండి, అప్పుడు ఈశ్వరుని స్మరించడం, నిరంతరం ఈశ్వరుని స్మరించడం వల్ల కోపం తగ్గుతుంది, విసుగు తగ్గుతుంది, చిరాకు తగ్గుతుంది. జ్ఞానానికి ముఖ్యమైనది ఒకటి అనక్కువ. ఎగిరి ఎగిరి పడేవాడికి ఏది రాదు, అణిగి అణిగి ఉండేవాడికి ఆత్మానుభవం కలుగుతుంది. ఒక ఇంగ్లీష్ పేరు చెప్పాడు, అనకం అనేది, ఆ హ్యూమిలిటీ అనేది, ఆ ఓర్పు అనేది, ఆ సహనం అనేది, క్షమం అనేది బ్యూటిఫుల్ ఫ్లవర్ లాంటిది, మంచి పుష్పం లాంటిది. ఆ పుష్పం అన్ని పుష్పాల తోటలో దొరకవటండి. ఎక్కడో ఒక తోటలో దొరుకుతుంది ఈ పుష్పం, ఎక్కడో అన్ని తోటల్లోనూ దొరకదు అని చెప్పాడు. దాని అర్థం ఏంటంటే అందరి మనుషుల్లోనే సహనం ఉండదు, అందరి మనుషుల్లోనే క్షమ ఉండదు, ఎవడో కొద్ది మందిలోనే ఇది ఉంటుందని చెప్పడం కోసం పోయిచ్చారు అని చెప్పాడు. అన్ని తోటల్లో దొరకదంటే అందరి మనుషుల్లో కాదు, మీరు సహనం చూద్దామని ప్రయత్నం చేస్తున్నారేమో, అన్ని చోట్ల ఉండలేదు, ఏదో కొద్ది చోట్ల దొరుకుతుందంటే దాని అర్థం కొంతమంది మనుషుల్లోనే ఇది ఉంటుంది, ఈ సహనం అనేది అన్ని తోటల్లో దొరుకుతుందేమో, అన్ని తోటల్లో దొరకదంటే అందరి మనుషుల్లో ఇది దొరకదు, కొద్ది మందిలో దొరుకుతుందంటే ఎవరో కొద్ది మందిలోనే ఈ సహనం కలిగి ఉంటారు. అనకు ఆత్మజ్ఞానానికి అనకు చాలా ముఖ్యం, ఓర్పు సహనం చాలా. ఏం చెప్పంటే సహనం వల్ల ఆలోచన యొక్క లోతులు పెరుగుతాయి, హృదయం యొక్క లోతులు పెరుగుతాయి, మన శోకం పెరుగుతుంది, తేలికదనం పోతుంది. కొంతమంది తేలిక మనుషులు ఉంటారు చూడండి, ఆ తేలికదనం అల్పత్వం ఎలా పోతుందంటే, ఎలా పోతుందంటే సహనం వల్ల పోతుంది. ఆ సహనం వల్ల వాడి డీపన అవుతాడు, మనిషి డీపన అవుతాడు. మనం మన లోతుల్లోకి మనం వెళ్ళకపోతే మన లోపల అసలు వైభవం అనేది బయట నుంచి ఎవరికీ వైభవం రాదు. ఇప్పుడు అమెరికాకి ఇప్పుడు 44% 45% అది ప్రజలు జ్ఞాపకించిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ప్రెసిడెంట్ ఉన్నాయి, ఎవరు జార్జ్ వాషింగ్టన్, జెఫర్సన్, అబ్రహం లింకన్, ముగ్గురిని తప్పించి వాళ్ళకి ఇంకెవరు జ్ఞాపకం ఉంటాం. మరి వీళ్ళందరూ అక్కడ అమెరికా ప్రెసిడెంట్ చేయలేదా? ఈ వైభవం బయట నుంచి, ఏ మనిషికైనా వైభవం బయట నుంచి రాదు, లోపల నుంచే వస్తుంది వైభవం అనేది. జ్ఞానం కూడా బయట నుంచి రాదు, లోపల నుంచే వస్తుంది. అది జ్ఞానం అనేది ఊరేదే కానీ పైనుంచి పోసేది కాదు. ఆత్మజ్ఞానం దాకా ఆలోచించండి, ఏదో ఒక మనిషిలో మనకు ప్రత్యేకత కనిపిస్తుంది అనుకోండి, ఒక వైభవం కనిపిస్తుంది అనుకోండి, ఒక స్పెషాలిటీ, ఒక ఏదైనా ఒక ప్రత్యేకత, ఒక అందం కనిపిస్తుంది అనుకోండి, అది లోపల నుంచి వచ్చేది కానీ బయట నుంచి ఎవరికీ రాదు. వైభవం అనేది అధికారం వల్ల రాదని, ఆ లోపల నుంచి హృదయంలోంచి వస్తున్న వైభవం, వైభవం అనేది, జ్ఞానం అనేది, సౌందర్యం అనేది లోపల నుంచి వచ్చేదే కానీ, లోపల నుంచి ఊరేదని కానీ, మనం కుంకుడిగా పొడిచి పోసుకున్నట్టు బయట నుంచి పోసేది కాదు, లోపల నుంచి రావాలి అది. అంటే ఇప్పుడు మనం ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే, అరుణాచలేశ్వరుడు ఏం చేశాడు చండి, అసలు జ్ఞానం అనేది ఎలా ఉంటుంది, ఆ నిష్ట, ఆత్మ నిష్ట అనేది ఎలా ఉంటుంది, ఆత్మ వైభవం అనేది ఎలా ఉంటుంది మనకు చూపించాలనుకున్నాడట. ఎవరండి అరుణాచలేశ్వరుడు? ఏమనుకున్నాడంటే అసలు జ్ఞానం అనేది ఎలా ఉంటుంది, ఆత్మనిష్ట, ఆత్మ వైభవం ఎలా ఉంటుంది, పరమాత్మ, పరమాత్మ స్థితి, పరమాత్మ ఎత్తిదిగా ఉంటుంది అని మనకు చూపించాలనుకుని రమణ భగవానికి జ్ఞానం ఇచ్చి, ఆయన జ్ఞానం ద్వారా అరుణాచలేశ్వరుడే మనకి జ్ఞాన వైభవం చూపించాడట. రమణ ద్వారా, రమణ భగవాన్ ద్వారా వ్యక్తమైన జ్ఞానం అంటే శివుడి జ్ఞానమే. అరుణాచలేశ్వరుడు అనుకున్నాడట లోకానికి జ్ఞానం యొక్క వైభవం చూపించాలని, అంతకీ ఎన్నుకుని నీకు జ్ఞానాన్ని ఇచ్చాడట. ఎవరికండి? ఈ రమణ స్వామిని అంతకు ఎన్నుకున్నాడట. ఎన్నుకుని ఎందుకు ఎన్నుకున్నాడటండి? లోకానికి ఆత్మజ్ఞాన యొక్క వైభవం చూపించడం కోసం ఈయన ఎన్నుకుని ఆయన జ్ఞానం ఆయించాడట. ఈయనకి ఉపాధి ద్వారా చూపించాడట. ఈ మాట రమణ భగవాన్ అని చెప్పారు. సరే ఇప్పుడు డాక్టర్ గారు వస్తున్నారు, ఇప్పుడు డాక్టర్ గారు వచ్చారు,
ఇది 1936 జూలై 4వ తేదీన డేటు కాన్వర్ స్టేషన్ 36వ జూలై 4వ తేదీన ఒక డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారి పేరు ఏంటంటే బాపట్లాల్ లోహారా. డాక్టర్ గారు ప్రారంభిస్తున్నారు ఏమనంటే, మీరు రాసినటువంటి ఉపదేశారం నేను ఇంతకుముందు చదివాను. నేను ఎంతవరకు దేశంలో అనేక మంది మహాత్ములు అనేక మంది యోగులను చూసి మీ దర్శనానికి వచ్చాను. ఒక మహాత్ముడు మటుకి త్రయంబకేశ్వరంలో ఒక మహాత్ముని కలిస్తే ఆయన చెప్పాడు, ఇంకా కొన్ని రుణాలు ఉన్నాయి, రుణాలు తీరిస్తేనే కానీ నీకు ఆత్మజ్ఞానం కలగదని. అంటే కొంతమంది ఏమంటారంటే బాధ్యతలు విడిచిపెట్టి పారిపోతే నీకు జ్ఞానం వచ్చేయడం. ఒక పని కష్టమని మీరు మానేస్తే అది తమోగుణ లక్షణం అన్నాడు కృష్ణుడు. శరీరానికి ఏదైనా బాధ కలిగిద్దామో శరీరానికి కష్టం కలిగిద్దామని ఒక పని మీరు మానేస్తే అది తమోగుణం. అది అంటే మీరు చేయవలసిన బాధ్యతను విడిచిపెట్టి పారిపోతే మీకు జ్ఞానం రాదు. నాకు ఆ త్రయంబకమైన మహాత్ముడు చెప్పాను, నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలు పూర్తయితేనే కానీ నీకు జ్ఞానం రాదు. నేను ఏమంటున్నారంటే సపట్లాలు ఈయన డాక్టర్ గారు ఏమంటున్నారంటే, ఆ మహాత్ముని కలుసుకున్నప్పుడు నా కుమారుడికి పెళ్లి అవ్వలేదు, ఇప్పుడు అయిపోయింది రండి అంటున్నాడు. నీ ఇంట్లో నీ పిల్లలు పెళ్లి అయిపోతే నీకు ఇంకా కాలక్షేపం అవ్వదు. దేని గురించి ఆలోచిస్తారు, పెళ్లిళ్ళు అయిపోయింది ఇంక దేని గురించి ఆలోచిస్తారు మీరు? మీ ఇంట్లో పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వలేదు అనుకోండి, ఏదో ఆ సంబంధం అని ఈ సంబంధం అని ఆలోచిస్తూ ఉంటారు. పెళ్లిళ్ళు అయిపోతే ఇంకా ఆలోచించడం, ఇంకా మీకు ఆలోచించడానికి ఫుడ్ దొరకదు మీరు. ఇందుకే డాక్టర్ గారు ఏమంటున్నారంటే, మా అబ్బాయి పెళ్లి అయిపోయిందండి, అంటే నా బాధ్యతలు తీరిపోయినాయి అనుకుంటున్నానండి. బాధ్యతలు అయిపోయాయండి కానీ శాంతి కుదరటం లేదు. డాక్టర్ గారు ఏమంటున్నారంటే, మా అబ్బాయి పెళ్లి చేసేసానండి, మరి మా అబ్బాయి పెళ్లి అయిపోయింది, నాకు ఇంకా శాంతి రావటం లేదు. అంటే మనం శాంతి కోసం ఎక్కడ వెతుకుతున్నాం? లోకంగా వెతుకు, శాంతి హృదయంలోనూ అంటాడు. అది కృష్ణుడు అంటాడు, ఈశ్వరుడు పరమేశ్వరుడు స్వయంగా భగవంతుడు అని అంటాడు. బుద్ధిమంతులు వాళ్ళందరూ లోకంలో శాంతి కోసం వెతుకుతారు, బుద్ధిమంతులు హృదయంలో వెతుకుతారు. నువ్వు లోపల ఉన్నావు కానీ బయట లేవు. బయట లేదు కానీ నువ్వు బయట వెతికితే దొరకదు, ఉన్న లోపల వెతుకు. ఈ రోజు కాకపోతే ఈనాటికి కాకపోతే ముందు నాటికనే దొరుకుతుంది. లోపల వెతుకు, నువ్వు వెతికే నువ్వు శాంతి లోపల ఉంది కానీ బయట ఎక్కడ లేదు. ఆ మూల తలంపు మూలం అనేది తెలియకపోతే జీవుడు, మూల తలంపు మూలం తెలిస్తే నువ్వే దేవుడు. మూల తలంపు మూలం తెలియనంతకాలం నువ్వు జీవుడు, మూల తలంపు మూలం తెలిస్తే నువ్వే దేవుడు. నువ్వే జీవుడు, నువ్వే దేవుడు. తెలియకపోతే జీవుడు, తెలిస్తే తెలియకపోతే దుఃఖం, తెలియకపోతే అశాంతి, తెలిస్తే సుఖం, తెలియకపోతే అశాంతి, తెలిస్తే ఆనందం. జ్ఞానాన్ని ఆనందాన్ని విడదీయ లేము. నిజమైన స్థుతి జ్ఞాని మాత్రమే. జ్ఞానాన్ని విడిచిపెట్టి సుఖం ఉండదు, జ్ఞానాన్ని విడిచిపెట్టి శాంతి ఉండదు. జ్ఞానానికి మరొక పేరే సుఖం, జ్ఞానానికి మరొక పేరే శాంతి, జ్ఞానానికి మరొక పేరే ఆనందం. గురువు చేసే పని కూడా మానవుడికి సుఖం కావాలి, మానవుడికి సుఖం కావాలి, మానవుడికి శాంతి కావాలి. అది ఎక్కడుంది వాడికి తెలియదు. ఆ సుఖం అనేది ఎక్కడుందో, శాంతి ఎక్కడుందో అక్కడికి ఆ మీ మనస్సును తిప్పాలి. ఆ వైపుకి ఎక్కడైతే సుఖం ఉందో ఆ వైపుకి మీ మనస్సును తిప్పాలి. అలా తిప్పేవాడు మీ గురువు. ఎక్కడైతే ఆనందం ఉందో, ఎక్కడైతే శాంతి ఉందో, ఈ మహిమల దొరకు వెళ్ళకుండా మహిమలు ఏం లేదు. మనస్సు అంత నిజం, మీ మహిమలు అంతే నిజం. మీరు ఎన్నో మహిమలు మీకు కలుగుతున్నాయనుకు ఊరికి ఆనవకోండి. మీకు ఎంతో ధనం ఉందనుకోండి, మీకు ఎంతో చదువు ఉందనుకోండి, మీకు ఎంతో అధికారం ఉందనుకోండి, శుభ్రంగా భోజన సుఖం ఉందనుకోండి, 3 కోట్లు తింటున్నారు అనుకోండి, 30 కోట్లు వేసుకోండి. కొంతమందికి భోజన సుఖం ఉంటుంది, శుభ్రంగా తింటారు, ఆ చిన్నది కూడా అరుగుతూ ఉంటుంది. భోజన సుఖం బాగా ఉందనుకోండి, ఏమి 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 ఆ సుఖం ఏం చేస్తుంది? మీకు అధికార సుఖం ఉందనుకోండి, భోజన సుఖం ఉందనుకోండి, అన్ని సుఖాలు ఉన్నాయనుకోండి, మీకు లేని సుఖం లేదనుకోండి, కానీ లోపల శాంతి లేకపోతే ఈ సుఖాలు మిమ్మల్ని ఏం చేస్తారు? అది కదండి, మీకు దుఃఖం వచ్చేస్తుంది, మీకు భోజన సుఖం ఉంది, అన్ని సుఖాలు ఉన్నాయి, కానీ మీకు దుఃఖం వచ్చేస్తుంది. ఏంటి దానివల్ల ప్రయోజనం ఏంటి? ఏది ఇక్కడ ప్రశ్న? మీకు డబ్బు ఉందండి, చదువు ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మీకు దుఃఖం వచ్చేస్తుంది. ఏంటి వీటి వల్ల ప్రయోజనం ఏంటి? ఇవన్నీ మీకు దుఃఖం లేకుండా ఆఫ్ చేస్తున్నాయా? మీకు దుఃఖం వచ్చేస్తుంది, వీటి వల్ల ప్రయోజనం ఏంటి? ఒక మోక్షం తప్పించి మిగతా అన్ని స్వప్న సుఖం. అంటే డాక్టర్ గారు ఏమంటున్నారంటే, మా అబ్బాయి పెళ్లి చేశాను కానీ శాంతి అంటే దొరకలేదండి అంచేది. మీరు మాకు ఏదో శాంతి దొరకటానికి, ఆనందం దొరకటానికి, ముక్తి దొరకటానికి మార్గం చూపిస్తారని మీ పాదాల దగ్గరికి, పాదాల దగ్గరికి రావటం వేరు, పాదాలేండి భక్తి కలగటం. ఈశ్వరుడు ఉన్నాడు అనుకోవటం వేరు, ఈశ్వరుడు పాదాలేండి భక్తి కలగటం. ఆ ఈశ్వరుడు పాదాలైంది మనకు భక్తి కలిగిందే అంటే మన పడి పూర్తి అయిపోయింది. మీరే డాక్టర్ గారు ఏమంటున్నారంటే, మీ పాదాల దగ్గరికి వచ్చానంటున్నారు, కానీ పాదాల దగ్గరికి రావటం వేరు, పాదాల ఎందు భక్తి కలగటం వేరు, పాదాల ఎందు విశ్వాసం కలగటం వేరు, ఆ పాదాల ఎందు గురి కలగటం వేరు.
అసలు మనకు పుణ్యబలం లేకపోతే ఈశ్వరుడు పాదాలైన భక్తి. పూర్వజన్మల్లో మనం ఎంతో కొంత సత్కర్మ చేసి ఉండకపోతే ఒకటి ఏ గుర్తుపెట్టుకోండి మీరు, ప్యూరిటీ ఇక్కడ పవిత్రత, ఈ మెదడులో పవిత్రత, మాటలో పవిత్రత, చేతలో పవిత్రత, జ్ఞాపకం పెట్టుకోండి. ఈ మెదడులో పవిత్రత, మాటలో ఈ చేతలో పవిత్రత, ఈ మూడాటిలోని పవిత్రత ఎంతో కొంత లేకపోతే ఈశ్వరుడు పాదాలైనది చిత్తం నిలబడదు. ఒకవేళ మీకు ఎంత విత్తం ఉన్నా మీ చిత్తం మటుకు ఈశ్వరుడు పాదాల మీద నిలబడదు. అసలు మనకు జ్ఞానం కలగకపోవడానికి ఒకటే కారణం, మనం ఇటువంటి మాటలు చెప్పడం భగవానికి ఇష్టం ఉండదు. ఏలా గోళ గోళ ఏలా అంటారు, నువ్వు కాని గోడలు ఏం చెప్తావు నువ్వు. ఈయన ఉన్నది నలుగురి రాసి ఉన్నది నలుగురి సద్విద్య అని ఒకటి రాశాడు ఈయన రమణ మహర్షి. అందరూ దేవుడి పేరు లేకుండా రాసి, అసలు దేవుడు స్మరణ లేకుండా రాసి రాసేసి ఇదే తప్పునంటే యుద్ధమని అక్కడ ఆయనకి గణపతి శాస్త్రి గారికి పంపితే తర్వాత ఆ పుస్తకం గణపతి శాస్త్రి గారికి ఇచ్చి ఏమంటే అసలు ఈశ్వర స్మరణ లేకుండా రాసేసారు. ఏది మంగళ శ్లోకం ఉంటుందా? ఈశ్వర స్మరణ భగవంతుడు స్మరణ లేకుండా రాసేసాడు ఉన్నారు. ఏది మంగళ శ్లోకం ఉండొద్దా? ఆ వినాయకుడినో లేకపోతే ఈశ్వరునో ముందు మంగళ శ్లోకం ఉండాలి కదా. అంటే ఉద్దేశం ఏంటంటే మీరు ఎక్కడో చెప్పకుండా పాయసం తాగుతున్నారనుకోండి, మీరు పాయసం తాగుతుంటే ఏదైనా చిన్న ఏదైనా అడ్డొచ్చింది అనుకోండి, బాగా అడ్డొచ్చింది అనుకుంటారు. అంటే ఆనంద ధోనికల్లో మీరు ఊగిసలాడుతున్నప్పుడు దేవుడు తలంపు కూడా ఏదో అడ్డుకింద ఉంటుందండి. దేవుడు పేరేస్తకుండా ఈ గ్రంథం ఏంటారు ఎవరు? అది సరే మీరు రాయండి అన్నారు. ఉన్నది లేకపోతే పైన మంగళ శ్లోకం అది గణపతి శాస్త్రి గారు రాశారు అనే గ్రంథంలో ఈశ్వర స్మరణ కూడా ఇస్తారు. అద్వైత అనుభవం, అద్వైత శిఖరాల నుంచి అరుణాచలేశ్వరుడు అందుకే ఎన్నుకున్నాడు. అంటే జ్ఞానం యొక్క వైభవాన్ని, ఆ రెండో వస్తువు లేని వైభవం, ఆ రెండో వస్తువు లేనటువంటి సుఖం, ఆ ద్వితీయం లేనటువంటి సుఖం, ఆ జ్ఞానం యొక్క ప్రదర్శించడం, ఈ ఉపాధి ద్వారా ప్రదర్శించడం కోసం ఈశ్వరుడు నేను ఎన్నుకున్నాడట. ఇప్పుడు మన డాక్టర్ గారి దగ్గర ఉన్నాం, మీరు ఏ భాషలో చదివి ఉపదేశాలను చదివాను అంటున్నారు కదా, మీరు ఆడిని కలుసుకున్నాను వీరిని కలుసుకున్నాను గొడవ ఇంక వదిలేశారు భగవం. మీరు ఎవరిని కలుసుకున్నారని కూడా అడగలేదు. మనం అయితే అడుగుతాం చిన్నర మాట్లాడినా వస్తే మనం ఎక్కడ ఎవరిని కలుసుకున్నారు, ఆడిని కలుసుకున్నారు, వీరిని కలుసుకున్నారు, ఇటు ఆయన అడగలేదు. ఎవరిని కలుసుకున్నా అక్కడ ఆత్మ ఉండదు. అదంతా అడిగి మీరు ఉపదేశాలను చదివాను అంటున్నారు కదా, ఏ భాషలో చదివారు అంటే ఏమంటున్నారంటే సంస్కృతం నాకు కొంచెం సంస్కృతం వచ్చను, సంస్కృత భాషలో చదివాను అని అంటున్నాడు. మీరు సంస్కృత భాషలో చదివితే శాంతి ఎలా కలుగుతుందో అందులో ఉండే వృత్తిస్తరే మన స్వస్థత క్రియ భక్తి యోగ బోధాక్ష నిశ్చితం అది ఉపదేశారంలో ఉండే శాంతి ఎలా కలుగుతుందో మీరు ప్రత్యేకంగా నన్ను అడగక్కర్లేదు. ఉపదేశం ఉపదేశారంలో ఉంది, మీరు ప్రత్యేకంగా నన్ను అడగక్కర్లేదు. మీరు మనస్సు స్థిరం కావటం లేదంటున్నారు. శాంతి ఎక్కడ ఉందంటే హృదయ స్థలంలో. వాడు గుర్తుపెట్టుకోండి, మీరు భక్తి యోగంలో, ధ్యాన యోగంలో, ఆ కర్మ యోగంలో, లేకపోతే ఏ యోగంలో మీరు ప్రయాణం చేసినా ఇక్కడికి రావాలి. హృదయం దగ్గరికి రావాల్సింది జ్ఞానం యొక్క. ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడు, ఎక్కడైతే అంతర్యామిత ఉన్నాడు ఈశ్వరుడు, ఇక్కడికి రావాలి. హృదయం దగ్గరికి రావాల్సింది జ్ఞానం యొక్క. పరమాత్మ మనకు అంతర్యామిగానే ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. ప్రభు ఉన్నాడు, మన యజమాని ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. వాడి శరీరం మరణించిన వాడు మరణించడండి, శరీరాన్ని చంపిన వాడు చంపబడడు అటండి. హృదయంలోన అంతర్యామని, హృదయంలోన నిజమైన దేవుడిని, హృదయంలోన పరమాత్మను వదిలేసి రాళ్ళు చుట్టూరు తిరుగుతున్నాం, కొండల చుట్టూరు తిరుగుతున్నాం, రప్పల చుట్టూరు తిరుగుతున్నాం, చేతిలోనే బంగారం వేసి రోడ్డు మీద గాజు మొక్కల కోసం వెతుక్కోవటం ఎలా ఉంటుంది, పింక్ మొక్కల కోసం. మీ హృదయంలో అంతర్యామిగా ఉన్న పరమాత్మని వదిలేసి ఎక్కడో అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు వెతుక్కోవటం కూడా అటువంటి. ఆ భగవద్గీత 13వ అధ్యాయంలో అధ్యాయుడికి చెబుతూ చిన్న మాట వదిలేడు రాదు, గౌకుని మిస్ అవ్వకూడదు. మనం కృష్ణుడు ఏం చేస్తాడు, సడన్ గా స్పీడ్గా ఎక్కువ స్లో చేసి మధ్యలో మాట చెప్పి వదిలేస్తాం. టర్నింగ్ తీసుకున్నప్పుడు ఎక్కడో టర్నింగ్ తీసుకుంటాడు, టర్నింగ్ తీసుకున్నప్పుడు మనం కూడా కారు స్లో చేస్తున్నాడు. అక్కడ సడన్ గా చెప్తాడు ఒక చోట నీకు ఎవడైనా ఇష్టులు ఉన్నారనుకో, వాళ్ళకి ఏదైనా కలిసి వచ్చిందనుకో, నీకు ఎవడైనా ఇష్టులు ఉన్నారనుకో, వాళ్ళకి ఏదైనా కలిసి వచ్చిందనుకో, వాళ్ళకి కలిసి వచ్చింది కదా ఏదైనా ప్రెజర్ తీసుకుంటామనుకో, దానివల్ల కూడా నీ భక్తి మార్గం తప్పిపోతున్నాను. రైలు తప్పిన ప్రయాణికులు అయిపోతారు, దారి తప్పిన ప్రయాణికులు అయిపోతారు. వాళ్ళు జయ ప్రారంభంగా ఉంది వచ్చింది సరే అలా వదిలేయండి, దానివల్ల మీకు పొంగి రాకుండా చూసుకోండి. ఈ చిన్న చిన్న విషయాల్లో కూడా నువ్వు అజాగ్రత్తగా ఉంటావు అనుకో, దారి తప్పి వెళ్ళిపోవాలి. దారి తప్పి వెళ్ళిపో, రాంగ్ రూట్ లో వెళ్ళిపోవాలనుకో 10 మైళ్ళు, మళ్ళీ వెనక్కి రావాలి. మళ్ళీ రైట్ పాత్రలోకి రావడం, మళ్ళీ వెనక్కి 10 మైళ్ళు వెనక్కి ప్రయాణం చేయాలి. మనస్సు ఎవరికి విజృంభించడం తేలిక విజృంభిస్తుంది, దాన్ని లోపలికి ఉపసంహరించడం కష్టం. హృదయ స్థలంలో నీ మనస్సును నిలబెట్టి ఉంచు, అదే పని, అదే కర్మ, అదే భక్తి, అదే యోగం, అదే జ్ఞానం. అంటే నువ్వు నీకు సత్యానుభవం కలగాలంటే నీ హృదయంలో ఒక నిజం ఉంది, అది చావులేని పదార్థం. ఇలా పచ్చడం ఉంది, రేపు ఎండిపోయేది కాదు. దేహం పుట్టినా పుట్టిక లేని వస్తువు ఒకటి నీ హృదయంలో ఉంది. పుట్టిక అనేది ఎలా ఉంటుందో తెలియని వస్తువు నీ హృదయంలో ఉంది. అది పూర్ణ సత్యం, అది సకం సకం సత్యం కాదు. నీ హృదయంలోనిది పూర్ణ సత్యం. అక్కడికి వెళ్లే వరకు బైబిల్లో చెప్తాడు, యూ మస్ట్ నో ద ట్రూత్, యూ షాల్ నో ద ట్రూత్, అండ్ ద ట్రూత్ షాల్ మేక్ యూ ఫ్రీ. నీ హృదయంలో ఒక సత్యం ఉంది, నీ హృదయంలో ఒక నిజం ఉంది. అక్కడికి వెళ్లే వరకు, దానికి సంబంధించి నీకు అనుభవం వచ్చే వరకు నువ్వు స్వతంత్రుడు అవ్వలేవు, స్వతంత్రుడు కాలేవు, నువ్వు సుఖివి కాలేవు, నీ జ్ఞానివి కాలేవు. లోక విషయాలు నువ్వు తెలుసుకుంటున్నావు, ఆ తెలుసుకున్నవాడు ఎంత నిజం, తెలియబడే విషయాలు కూడా ఎంత నిజం. మనస్సు ఎంత నిజమో జాగ్రత్త ఎంత నిజం, మనస్సు ఎంత నిజమో జియాలజీ ఎంత నిజం, మనస్సు ఎంత నిజమో బోటనీ ఎంత నిజం, మనస్సు ఎంత నిజమో మెడిసిన్ కూడా ఎంత నిజం, మనస్సు ఎంత నిజమో కెమిస్ట్రీ కూడా ఎంత నిజం. ఇవన్నీ పాక్షిక సత్యాలు. నేను నేనంటున్నావు నేను ఎంత నిజమో, ఈ విద్యలు కూడా అంతే నిజం. నీ దేహం ఎంత నిజమో, దేహం లోపల నేను ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, నీ లోపల నేనే ఎంత నిజమో, కనిపిస్తున్నటువంటి ప్రపంచం ఎంత నిజమో, నువ్వు నేర్చుకుంటున్న విద్యలు కూడా అంతే నిజం. ఇవన్నీ కూడా బియ్యం చుట్టూరు తిరుగుతూ ఉంటాయి. ఒకటి శరీరము, రెండు మనస్సు, మూడు బుద్ధి, ఈ మూడు చుట్టూరు నేర్చుకునే విద్యలన్నీ తిరుగుతాయి. ఇట్లన్నీ ఓవరకం చేసి నువ్వు లోపల తెలితే ఇంకా నా సత్య పదార్థం నీకు తెలియదు. ఇక్కడ భగవాన్ నువ్వు ఉపదేశారము చదవలేదా, ఉపదేశారంలో ఎంత ఉన్నదే, ఆ డాక్టర్ గారిని మెలిపించేస్తున్నారు. ఉపదేశారంలో ఉన్నదే, లోపలికి వెళ్ళా ఉదయంలో ఉంటే సరిపడు. ఉదయంలో వెళ్ళా వెళతామా మనం, ఆ తోకం ఉందా మనకి, బరువు ఉందా, హృదయంలోకి వెళ్ళండి. ఉపదేశారంలో చెప్పేశాను కదా అని చెప్తున్నారు స్వాముల వారు, ఋషి గారు చెప్తున్నారు. ఎవరు వెళతారు హృదయంలోకి వెళతారు, తోకం ఉందా, నీకేమైనా బరువు ఉందా వెళ్ళటానికి, నీకున్న అంతస్తు ఏంటి, నీకున్న యోగ్యత ఏంటి, నీకున్న అర్హత ఏంటి లోపలికి వెళ్ళటానికి, నీకేమైనా వైరాగ్యం ఎదురు తెలుసా, అభ్యాసం ఎదురు తెలుసా, ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నావా, సాధన చేస్తున్నావా, ఎక్కడికి వెళతావు నువ్వు. ప్రతి చిన్న విషయానికి వారు ఏమనుకుంటారు, వీరేమనుకుంటారు అనుకుని వాళ్ళు మీరు ఎక్కడికి వెళతారు. మనం వెళదామని మీరు నేను చెప్పినప్పుడు బాగానే ఉంటుంది, మీరు వినేది ఎప్పుడు బాగానే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అసలు రహస్యం ఏంటంటే, ఆ లోపల వాసన మనం వెళ్ళనివ్వదు. జన్మాంతరం వచ్చి సంస్కారాలు మనకు ఉంటుంది జన్మాంతరం. అది ఇంకోటి ఈశ్వరానుగ్రహం లేకపోతే సినిమా చూసి అలవాట్ల నుంచి కూడా బయటకు రాలి. మనిషికి 10 దుర్గుణాలు ఉన్నాయనుకోండి, భగవద్ అనుగ్రహం లేకుండా ఒక్క దుర్గుణంలోంచి వాడు బయటకు రాలేడు, ఎంత సాధన చేసినా సార్. లోపల టెండెన్సీ ముద్రలు పడి ఉంటాయి. ఇప్పుడు పోస్ట్ కార్డు మీద పోస్ట్ లో ముద్రలు ఎలాగేస్తారో మన మనసులో అలా ముద్రలు ఉంటాయి. ఆ లోపల వాసన మనకు లోపల ప్రయత్నం చేస్తాను, ఆ వాసన ఏం చేస్తుందంటే ఒకసారి పైకి మనం చేంజ్ చేస్తాం. ఇప్పుడు మనకి కోపం వచ్చింది అనుకోండి, అది ఒకటి నిజం ఏమి లేదు అనిపిస్తుంది. అది ఒకటి అదే ఆత్మ అనిపిస్తుంది. ఏది, ఆ కోపమే ఆత్మ, ఆ కోపమే సత్యం అనిపిస్తుంది. అంతే లోపలికి వెళ్ళడానికి బయటకు వచ్చేస్తాం. అంటే వాసన అది విజృంభించినప్పుడు జాగ్రత్తగా బాగా అర్థం చేసుకుంటారు, అదే సత్యము, అదే ఆత్మ అనుకుంటాం, దాంతో కలిసిపోతాం, అంటే లోపలికి వెళ్ళాం. ఇదే రహస్యం, ఇది మనం ఫెయిల్ అవటానికి ఇదే కారణం. ఈ వాసనల సమూహమే అజ్ఞానం. కటికి చీకట్లో చిన్న దీపం ఒకసారి వెలిగిస్తాం అనుకోండి, ఎంతో కొంచెం వెలిచి కనిపిస్తా ఉంటుంది. ఆ ఈశ్వరుని యొక్క మాట, ఆ గురువు యొక్క మాట ఒకసారి దీపంలా పని. కటికి చీకట్లో ఉన్నాం అనుకోండి, ఎటు మొక్క ఎటు చూసినా చీకటే, అదే బొమ్మ ఎటుందో ఒకసారి తెలియదు మనకి. మన ఇంట్లోనే తెలియదు, ఒకసారి లైట్లు ఆడిపోయాయి అనుకోండి, అది ఎటు బొమ్మ ఉందో మనకే తెలియదు. అప్పుడు కటికి చీకట్లో ఏదైనా చిన్న దీపం అక్కడ కనిపిస్తా అనుకోండి, బతికేమనిపిస్తుంది. అలాగే డార్క్నెస్ లో ఉన్నప్పుడు, ఆ అజ్ఞానంలో ఉన్నప్పుడు, ఆ గురువు చెప్పిన మాట, ఆ ఈశ్వరుడు చెప్పిన మాట, ఆ వేదం చెప్పిన మాట, ఉపనిషత్తుని చెప్పిన మాట ఒకసారి చిన్న దీపం లాగా. అజ్ఞానంలోంచి విడుదల చేసేవాడు గురువు మాత్రమే. ఇక్కడ ఎక్కడ ఉన్నాం, లోపలికి వెళ్ళు, హృదయంలో ఉంది, ఉన్నదంతా హృదయంలోనే ఉంది, బయట ఏమీ లేదు అని చెప్తే, అంటే మన హృదయంలోకి వెళ్ళటానికి మనకు వైరాగ్యం లేదు కదా, అంత వైరాగ్యం మనకు లేదు. ఒకవేళ మనం ప్రయత్నం చేసినా వాసన అక్కడికి వెళ్ళనవు, మన టెండెన్సీ వాసన అక్కడికి వెళ్ళినవు, అలవాట్లు అక్కడికి వెళ్ళినవు. హృదయంలోకి హృదయాభిముఖంగా మనం ప్రయాణం చేసి ఆ లోతుల్లోకి ఆ డెప్త్ లో దేటానికి వెళ్ళేటప్పుడు మన అలవాట్లు, మన సంస్కారాలు, మన వాసనలు అక్కడికి వెళ్ళనివ్వు. ఒకవేళ వెళ్ళటానికి ప్రయత్నం చేసిన బయటికి గెంటుకు వచ్చేస్తాయి. ఒకవేళ ఈ వాసనలు మరపెట్టేసి, వాసనలు మరిపించేసి, మీ తెలివితేటలను ఉపయోగించి ఈ వాసనలు మరిపించేసి అక్కడికి వెళ్ళిపోయారనుకోండి, ఊరికి అనుకోండి, అక్కడ మిమ్మల్ని వాసన ఉండనివ్వదు. ఎలాగే మీ రాజగోపాలాచారులాగా మీ తెలివితేటలన్నీ ఉపయోగించేసి అక్కడ వెళ్ళిపోయారనుకోండి, ఏదో రకం వెళ్ళిపోయారని. కొంతమంది చాలా తెలివితేటలు ఉంటాయి, వాళ్ళ తెలివితేటల మీద పనులు పూర్తి చేసుకుంటూ ఉంటారు. కొంతమందికి అది అది కూడా గిఫ్ట్, భగవంతుడు పరమాత్మ ఇచ్చిన గిఫ్ట్, ఒక మంచి తెలివి ఉంటుంది. ఒకవేళ మీరు అలా వెళ్ళిపోయారనుకోండి హృదయంలోకి, ఆ వాక్యాన్ని మననం చేసి ఒకవేళ మీరు అలా వెళ్ళిపోయారండి కొన్ని హృదయంలోకి, ఆ వాక్యాన్ని మననం చేసి మననం చేసి, భగవద్గీతలో భగవంతుడు చెప్పిన వాక్యాన్ని మననం చేసి మననం చేసి మీ వాసనలు మరపెట్టేసి ఈ అజాగ్రత్తలు, మీ వాసనలు అజాగ్రత్తగా ఉన్నప్పుడు మీ లోపలికి వెళ్ళిపోయారనుకోండి, వెళ్ళిపోతే ఏడు వీడు మనల్ని వదిలేసి మనల్ని మరిపించేసి వెళ్ళిపోయారు అని మీ పిల్లకి పట్టుకుని మనం లాక్కోండి. అంటే దాని అర్థం ఏంటంటే వాసన క్షయం అవ్వకుండా, వాసన రహితం అవ్వకుండా, వాసన పూర్తిగా నశించకుండా, వాసన వేరుతో సహా నశించకుండా మీరు అక్కడ హృదయంలోకి వెళ్ళినా మీరు అక్కడ ఉండరు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తారని. అంటే అక్కడ జ్ఞానం అంటే వాసన కూడా పూర్తిగా క్షయం అయితేనే అక్కడ మీరు నిలబడగలరు లేకపోతే నిలబడగలరని. ఇంకో మాట మీరు గుర్తుపెట్టుకోండి, మనం కోటి జన్మలు ఎత్తున్నాం, జ్ఞాపకం పెట్టుకున్న కోటి జన్మలు ఎత్తున్నాం, ఆ హృదయంలోని నిజం దగ్గరికి మనస్సు వెళ్లి వరకు అది చేపలను తరగపోవాలి. మొత్తం ఈ భారతదేశానికంటే మిమ్మల్ని రాజు కింద చేసేసినా సరే, మీరు ప్రధానమంత్రి పదవి ఇచ్చినా సరే, ఈ భారతదేశానికంటే మీరే చక్రవర్తి కింద మిమ్మల్ని చేసేసినా సరే, ఆ మనస్సు నిజం దగ్గరికి, హృదయంలోని నిజం దగ్గరికి వెళ్లి అక్కడ చేరి అక్కడ లయం అయ్యేది కరిగిపోయే వరకు మీ మనస్సుకు సంతృప్తి ఉండదు, మీ మనస్సు నిలబడదు, మీ మనస్సుకు వ్యాకృతి పోదు, మీ మనస్సును దుఃఖం వెంటాడుతూనేవ్వండి. డాక్టర్ గారు చెబుతున్నారు బొత్తిగా లేని వాళ్ళం కాదండి, మాకే చిన్న చిన్న భోగాలు ఉన్నాయి, చిన్న చిన్న సుఖాలు ఉన్నాయి, ఏ సినిమా చదువుతున్నాం, సిగరెట్ కాల్చుకుంటున్నాం, మాకు ఫ్రెండ్షిప్లు ఉన్నాయి, ఏ చిన్న చిన్న సుఖాలు ఉన్నాయంటే అక్కడ మనస్సు నిలబట్టలేదు. నిలబట్టలేదంటే ఆ సుఖం సరిపోతున్నాయని మనస్సు అనుకోవటం లేదు, అది సుఖం అయితే కదా, సుఖం అలా కనిపించే దుఃఖం అది డాక్టర్ గారు చెప్పలేకపోతున్నారు. అది ఏంటది, నాకు చిన్న చిన్న సుఖాలు ఉన్నాయి, సుఖాలు కాదు సుఖం అలా కనిపించే దుఃఖాలు అవి, అది ఏంటది సుఖాలు లేక కనిపించే దుఃఖాలు, అంటే పరిణామంలో అయ్యో పరిణామంలో ఈ దుఃఖాన్ని తీసుకొస్తాయి. మీ డాక్టర్ గారు ఏ చిన్న చిన్న సుఖాలు అంటున్నారో అవి పరిణామంలో దుఃఖాన్ని తీసుకొస్తాయి. మీ హృదయంలోని శాంతిని, మీ హృదయంలోని సుఖాన్ని తప్పించి బయట ఉన్న విషయాన్ని, ఏ విషయాన్ని ఎంజాయ్ చేసినప్పటికీ రెట్టింపుకు రెట్టింపు వడ్డీతో సహా నువ్వు దుఃఖం అనుభవించవచ్చు. మామూలుగా కాదు వడ్డీతో సహా. ఆ జ్ఞానం వైభవం అట్టండి, ఆ జ్ఞానం వచ్చేసిన వాడికి ఏదన్నా ఆత్మ గురించి ఏదన్నట్టు, ఏది చూసినా ఆత్మ గురించి ఆత్మనే చూస్తున్నట్టు, తనకంటే ద్వితీయం ఉండబెట్టిన వాడికి, వాడికి విన్నదే ఆత్మ అంటున్నాడు, వాడు ఏది విన్నా ఆత్మ కింద ఉంటున్నట్టు. ఎవరికి జ్ఞానికి చూసింది ఆత్మ, తాను ఆత్మ, విన్నది ఆత్మ, చూసింది ఆత్మ, ఉన్నది ఆత్మ, ఇంకా వాడికి దుఃఖం ఏంటి? మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారు, ఇప్పుడు ఇంటికా నుంచి కౌలు వస్తున్నారు కూడా, మీ అత్తగారు ఎవరైనా చచ్చిపోయారని ఈ సుఖం అంత సారంగా పోతుంది. ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు కౌలు వస్తున్నారనుకోండి, ఏమంటే మీకు వెంటనే ఏమవుతుంది, మీ యొక్క శాంతి చెడిపోతుంది, ఆనందం చెడిపోతుంది, ఎంతవరకు మీకు సంతోషం సడన్ గా మీకు దుఃఖం కింద మారిపోతుంది. కానీ జ్ఞానిక దక్కుంది, ఇంటికాడ అత్తగారు తెచ్చుకున్నట్టు జ్ఞానం గురించి వచ్చినది, ఆత్మ గురించి వచ్చి ఎవరం చేసినట్టు ఉంటుంది. ఆత్మకు తెలియకుండా ఆత్మగా అత్తగారు ఎవరు ఆత్మే, ఆత్మ తెలియకుండా అత్తగారు చచ్చిపోతారు, అది ఆత్మే. అదే ఆత్మ అంటే పురుషుడు, జ్ఞానం, పురుషోత్తముడు, ఈశ్వరుడు. ఆత్మ అంటే ఎవరు, ఈశ్వరుడే, బ్రహ్మమే. చూసేది ఆత్మ, వినేది ఆత్మ, ఉన్నది ఆత్మ, శరీరం ఉంటే ఆత్మ, శరీరం నశిస్తే ఆత్మ, శరీరం చనిపోతే ఆత్మ, లోపల కనిపిస్తే ఆత్మ, కనిపించకపోతే ఆత్మ, ఉన్నదే ఆత్మ. జ్ఞానం యొక్క వైభవం, ఈ వైభవం చూపించడానికి అరుణాచలేశ్వరుడు ఈయనకి జ్ఞానం పడేశాడు. జ్ఞానం యొక్క వైభవం ఎలా ఉంటుందో ఒక్కసారి రవ్వంతో మనకు చూపించడం కోసం ఈయన అనుగ్రహించి వీటికి జ్ఞానం ఇచ్చి మన ఇదేకుండా ఆయన పడేశాడు సోఫాలో కూర్చో. ఇట్టిదిరా జ్ఞానం యొక్క, నన్ను ఎది చూసి కొండో కొండ అనుకుంటున్నారు, నన్ను చూసి కొండ కాదురా, ఇది జ్ఞానం. గ్లోరీ, జ్ఞానం యొక్క గ్లోరీ చూపించడానికి మన ఏదో కొండ కొండ అనుకుంటున్నావు, కొండ కాదు, ఆ జ్ఞానం యొక్క వైభవం, దాని మెజెస్టీ, దాంట్లో ఉన్న అందాలు. ఆనందం వికారంగా ఉంటుంది అనుకోకండి, ఆనందం అందంగానే ఉంటుంది. ఆనందం అనేది అగ్నిగా ఉంటుంది అనుకోకండి, ఆనందం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆనందం కలిగితే, ఆనందం మీకు అనుభవంలోకి వచ్చింది అనుకోండి, దేవతలు కూడా మిమ్మల్ని చూసి అసూయపడదు. అంటే జ్ఞానం యొక్క వైభవం ఎటువంటిది అంటే దేవతలు కూడా మిమ్మల్ని చూస్తే అసూయ వస్తున్నట్టు వాళ్ళకి, ఇది అక్కడ జ్ఞానం యొక్క వైభవం. అయితే నా మనస్సు నిలబడి ఏదో చిన్న చిన్నవి ఉన్నాయనుకోండి మాకు సుఖాలు, అక్కడ మనస్సు తృప్తి పడతాం లేదు. అసలు ఏమీ లేని వాళ్ళం కాదండి, ఏ చిన్న చిన్న భోగాలు ఉన్నాయి, ఇంట్లో మా మనవలు ఉన్నారు, వాళ్ళతో ఏదో పిచ్చాపాట మాట్లాడి చూసి సంతోషిస్తున్నాం వాళ్ళని, ఏదో వాళ్ళ దగ్గర నుంచి వచ్చి వాళ్ళు ఏదైతే తప్పటి 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 మాటలు మాట్లాడుతుంటే మా అబ్బాయి మా మనవడే జ్ఞానాన్ని మేము అనుకుంటున్నాం. ఏదో చిన్న కారు ఒకటి ఉంది, సినిమాకి వెళ్తా ఉంటాం, అసలు బుద్ధిగా సంతోషాలు లేకుండా ఏమి లేని అంటున్నారు రాష్ట్రగా. మేము బొత్తిగా పాడైపోయినదండి, మాకు మాకు ఉన్న సంతోషాలు మాకున్నాయి, మాకుండి ప్రెజర్స్ మాకు ఉన్నాయి, కానీ మనస్సు అక్కడ ఆగటం లేదని, తృప్తి సాటిస్ఫై లేదని, సాటిస్ఫాక్షన్ లేదా. మా బుజ్జిగాడు బాగా మాట్లాడు, మా మనవడు బాగా మాట్లాడుతున్నాడు కానీ భలే మాట్లాడుతున్నాడా, తప్పటి తప్పుడు మాట్లాడినా చాలా బాగుందని అనుకుంటున్నాను అనుకుంటే 2 నిమిషాలు ఇంకా ఎంతసేపు అనుకుంటాను, మళ్ళీ మనస్సు అక్కడ ఆగటం లేదా. డాక్టర్ గారు బాగానే చెప్తున్నారు పాప, ఈయన అన్యాయంగా మాట్లాడుతున్నాడు, న్యాయంగానే మాట్లాడుతున్నారు డాక్టర్ గారు. అంటే ఆయన రోగాలు చూస్తారని, ఆయన మనసులో రోగాలు అని చెప్తున్నారు, ఆయన ఆయన బాగానే చెప్తున్నారు డాక్టర్ గారు. అని చెప్పి ఆయన ఏం మోసం చేసుకోవటం డాక్టర్ గారు, డాక్టర్ గారు బాగానే చెప్తున్నారు కానీ తృప్తి లేదని. అప్పుడు మనస్సు ఆగటం లేదంటే భగవాన్ ఏమంటున్నారంటే ఆయన గొడవ ఆయన. ఈ డాక్టర్ గారు నా మనసు ఆగటం లేదు, నా మనసు ఆగటం లేదు ఆయన అంటే ఆయన మానసం తుకిం. అది ఉపదేశాలలో ఉంటే ఆ మాట కూడా మానసం తుకిం మార్గనే కృతి నైవ మానసం మార్గాజ్ఞ మనస్సు ఆగటం లేదు ఆగటం లేదు అది ఉంటే ఉంది అసలు అది లేదని చూసుకోనస్తున్నారు. ఈ మనస్సు యొక్క అసలు మనస్సు అనే మానసు మనస్సు ఎక్కడి నుంచి వస్తుందో చూసుకోండి మీరు. మీకు మనస్సు తెలుస్తుంది, మీకు లోపల చైతన్యం తెలియకపోయినా మనస్సు ఎక్కడి నుంచి వస్తుందో మనస్సు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మనస్సు గారు ఎవరు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మనస్సు అంటే ఏంటి, మనస్సు అంటే తలంపుల సమూహం. అంటే మీకు మీకు సంతోషం వచ్చినా తలంపే, దుఃఖం వచ్చినా తలంపే. అదే దేహం చనిపోయేది తలంపు, దేహం పుట్టడం తలంపు, దేహానికి వచ్చే రోగం తలంపు, దేహము తలంపు. ఒకసారి తమ్ముటూరు ప్రకాశం గారు భగవాన్ని ప్రశ్న అడిగారు. ఏమని ప్రశ్న అడిగారంటే దుఃఖము తలంపు అని, దుఃఖము తలంపు కాదు అన్ని తలంపులు దుఃఖమే అన్నారు. ఈ సారో ఏ తాటను భగవాన్ కూడా కొంచెం ఇంగ్లీష్ వచ్చును, పూర్తిగా రాదు కానీ కొంచెం కొంచెం ఇంగ్లీష్ వచ్చును. ఆయన ఏమన్నానంటే ఆరు తలసాలు సార్, అప్పుడు మీకు ఎన్ని రకాల తలంపులు వస్తున్నాయి అన్ని తలంపులు దుఃఖమే. అంటే ప్రస్తుతం మీకు ఏదైనా ఈ తలంపు బాగానే ఉంది దీనివల్ల దుఃఖం రావటం లేదు, ప్రస్తుతానికి ప్రజెంట్ టెన్స్ లో వర్తమాన కాలంలో ఆ తలంపు వల్ల మీకు దుఃఖం రాకపోయినా ఆ తలంపు మీకు ప్రస్తుతం సంతోషం తీసుకొచ్చినా సమీపంలోనే ఆ తలంపు మీకు దుఃఖం కింద మారిపోదు. సమీప భవిష్యత్తు వేరు, నియర్ ఫ్యూచర్. రంగుటూరు ప్రకాశం గారు అడిగిన ప్రశ్న ఈజ్ సారో ఏ ఫ్యాక్ట్, ఆయన అడిగింది ఆల్ పర్స్ అన్ని తలంపులు ఏ రకమైన తలంపు వచ్చినా అది దుఃఖానికి దారితీస్తుంది. అదే మనస్సు తలంపుల యొక్క సమూహం. మైండ్ ఈజ్ ఏ బండిల్ ఆఫ్ థాట్స్, అంటే అనేక గడ్డి పరకలు కలిపితే గడ్డి తాడు అవుతుంది. అలాగే అనేక తలంపులు కలిపితే దాన్ని ఏమంటున్నారు, దానికి మనస్సు అని పేరు పెట్టారు, దానికి మనస్సు అని పేరు పెట్టారు. దేహం మన దేహం చనిపోయినప్పుడు ఏమనుకుంటాం మనం, చనిపోతున్నాను 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 అనుకుంటున్నాం. అది కూడా ఈ లోపల ఉన్న ఆత్మ అనుకోదు చనిపోతున్నాయని చనిపోతున్నాయి, అది పుట్టలేదు కాబట్టి చనిపోతున్నాను ఎందుకు అనుకుంటుంది. చనిపోయేవాడు ప్రతివాడు నేను చనిపోతున్నాను నేను చనిపోతున్నాను అనుకుంటాడు. అదేంటి, అదేంటది తలంపు. అది కూడా నేను చనిపోవటం కూడా నిజం కాదు, పుట్టడం నిజం కాదు, చనిపోవటం నిజం కాదు, నీకున్న దుఃఖము నిజం కాదు, నీకున్న సంతోషము నిజం కాదు. ఇక్కడ భగవాన్ ఏం చెప్తాడంటే నీకు సంతోషంగా ఉన్నా నువ్వు దుఃఖంగా ఉన్నా అప్పుడు కూడా నువ్వు ఏదిగా ఉన్నావో అదిగా ఉన్నావో కానీ ఇదిగా లేవని ఇక నీకు ఎలా అనిపిస్తాను. నీకు సంతోషంగా ఉన్నా నీకు దుఃఖంగా ఉన్నా ఆ దుఃఖంలో ఉన్నప్పుడు సంతోషంలో ఉన్నప్పుడు వికారంలో ఉన్నప్పుడు కొన్ని ఏదిగా ఉన్నావో అదిగానే ఉన్నావు కానీ ఇదిగా లేవు ఉన్నట్టుగా అనిపిస్తాను మనసుకి. ఎప్పుడు ఈ డాక్టర్ గారితో భగవాన్ ఏమంటాడు అనుకోండి, నువ్వు మనసుకి ఎప్పుడు అశాంతిగా ఉంటే ఏంటి నీకు పోయింది ఏంటి అంటారు. ఇక్కడ అంటారు దానికి అశాంతి అయితే నీకెందుకు, దానికి అశాంతిగా ఉంది దేనికి మనిషికి, నీకే అలా నీది నీదేం నీకేం పోయిందా నీకేం పోయింది, ఇదేం గొడవ ఉండదు. మనసుకి అశాంతిగా ఉంటే మనసుకి అశాంతిగా ఉండనే అది నువ్వు కాదు కదా, ఇది నీకేం పోయింది, నువ్వు మనసువా, మనసుకి అశాంతి నీకు అశాంతి లేదు మనసుకి అశాంతిగా, నీకు అశాంతి ఏమి లేదు ఎవరికి అశాంతిగా ఉంది మనసుకి అశాంతిగా ఉంది ఉండని నీకేలా నీకేలా, నువ్వు అది కాదు కదా, ఏది అశాంతి నువ్వు కాదు కదా నీకే నీకేం పోయింది ఇందులో, దాన్ని అశాంతిగా ఉంటే ఉండని దేన్ని, ఆ దేహం చనిపోతే చనిపోని మనసుని అశాంతిగా ఉంటే ఉండని నీకేలా, నీకేం పోయింది ఇందులోని, నీకెందుకు పోయే కాలం ఇది, నీకు వచ్చిన నష్టం ఏంటి ఇందులోనే. ఇక్కడ కదా కానీ భగవంతుడు చోట చెప్తాడని వాడు భగవానికి ఆ గొడవలు ఎందుకు చెప్పమంటాడు భగవాన్. భగవంతుడు అంటాడండి దేహానికి రోగం వచ్చినప్పుడు ఇటువంటి భగవాన్ చెప్పడం, దేహానికి రోగం వచ్చినప్పుడు మనసుకు కుదిరి లేనప్పుడు, దేహానికి రోగం వచ్చినప్పుడు మనసు కుదిరి లేనప్పుడు మీకు వ్యాకులతో వచ్చేస్తుంది, ఆ వ్యాకులతో నుంచి విడుదల పొందటానికి సాధన బలం ఉంది. ఈ భగవాన్ చెప్పటం లేదు మరి ఆయన కూడా ఆయన నెత్తికి కట్టడం ఎందుకు, ఆయన తలక చుట్టడం ఎందుకు ఈ గొడవ ఉంటే కానీ అది నీకేలా అంటున్నాడు. అది మామూలుగా చెప్తే సంసార పక్షంలో చెప్తున్నాను, దేహానికి రోగం వచ్చినప్పుడు మనసుకి మనసు కుదిరి లేనప్పుడు నువ్వు అప్పుడు బ్రెయిన్ ని బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం, అప్పుడు నీకు చాలా సాధన బలం ఉండాలి. ఈ మాట ఎందుకు చెప్పాడంటే భగవంతుడు నీ శరీరంలోంచి ప్రాణం విడిపోయేటప్పుడు, నీ శరీరంలోంచి ప్రాణం విడిపోయేటప్పుడు ప్రాణం నువ్వు కాదనుకో, ప్రాణం నువ్వు కాదనుకో, అయినప్పటికీ శరీరం ప్రాణం వేరైపోతుంది కదా. చచ్చిపోవటం అంటే ఏంటి, శరీరం ప్రాణము వేరైపోతుంది అదే చచ్చిపోవటం. ప్రాణం శరీరంతో చనిపోయిన సెపరేట్ అయితే శరీరం శవం అవుతుంది, ఆ శరీరం ఏమవుతుంది శవం అవుతుంది, దాన్ని తీసుకెళ్లి మనం శ్మశానంలో కాల్చేస్తాం. ఆ ప్రాణం సెపరేట్ అయినప్పుడు నీ బుద్ధి కుదిరిగా ఉండదు, నీ బుద్ధి వ్యాకులంగా ఉంటుంది, నీ బుద్ధికి స్థిరంగా ఉండదు. ఇప్పుడు దేహానికి రోగం వచ్చినప్పుడు మనసు కుదిరి లేనప్పుడు,
ఈ ప్రాణం పోయేప్పుడు ఈ రెండు పట్టుకుంటాయి, నా గొడవ నీకేమవుతుంది అన్నాడు. చచ్చిపోయేప్పుడు నీకు ఏదో దేహానికి రోగం పట్టుకుంటుంది, మనసుకేమో కుదిరి ఉండదు, ఏదో రుణం ఉంది రుణం తీర్చకుండా చచ్చిపోతున్నామని, ఏదో కష్టపడి సంపాదించి నేను చచ్చిపోయి మరిచిపోయి ఎవరో తగలేస్తారా మీ ఇంట్లో వాళ్ళు, ఇటువంటి గొడవలు మనస్సేవుడు ఇస్తా ఉంటుంది, ఇంకా నా గొడవ నీకే ఉంటున్నాడు. ఎందుకీ కృష్ణుడు చెప్పి ఏంటంటే, నీ దేహం చూస్తే అలా ఉంటుంది, మనస్సు చూస్తే ఇలా ఉంటుంది, ఈ బుద్ధిగాళ్ళందరూ ఏమైపోతారని మనస్సు అనుకుంటుంది, ఇక నన్నేమి స్మరిస్తావు, నీకేం గతి కలదు, నీకు ఉత్తమ గతి నీకు ఎలా వస్తుంది, మరణకాలంలో నన్ను స్మరిస్తే నీకు ఉత్తమ గతి వస్తుంది, దేహం చూస్తే ఎలా ఉంటుంది, మనస్సు చూస్తే ఎలా ఉంటుంది, నువ్వు నన్నే స్మరిస్తా నువ్వేం బాగుపడతావు ఇంకా. కానీ భగవాన్ చెప్పింది అంటే ఆ గోళ నీకేలా, అది నువ్వు కాదు కదా. నీకు తలంపు లేకుండా దుఃఖం వచ్చిన మనిషికి ఎవరైనా ఒకడున్నాడా? ఎప్పుడు కూడా దుఃఖం తలంపు రూపంగా వస్తుంది. తలంపు లేదనుకోని దుఃఖం లేదు. నీకు ఎప్పుడో సంతోషం వచ్చింది అనుకున్న తలంపు లేకుండా ఎవరికైనా సంతోషం వస్తుందా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు తలంపు లేకుండా సంతోషం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది తలంపు, అది నువ్వు కాదు, ఆ తలంపు నువ్వు కాదు, ఈ తలంపు నువ్వు కాదు. మైండ్ ఈజ్ ఈ బండిలో ఆపుతాస్, తలంపు యొక్క సమూహమే మనస్సు. ఇక్కడ ఆ తలంపు అడుగును తలంపు ఉండట్ని అక్కడ బాటంలో ఉండట్ని, అది ఎక్కడుందండి? ఆ నరం మిగతా నరాలన్నీ పైన ఉన్నాయి, దేహము నేనని తలంపు కూడా తలంపి, అది ఎక్కడుంది? అన్ని తలంపులకి అడుగును ఉండదు. అది ఎక్కడుంది? అన్ని తలంపులకి అడుగును ఉంది. ఆ మూల తలంపే దేహంతో తాదాత్మ్యం. భగవాన్ ఏమన్నారంటే, అన్ని తలంపులు కాదు అయ్యా, అన్ని తలంపులు మనస్సు కాదు, దేహము నేనే తలంపే మనస్సు, అదే జీవుడు, అదే చుజ్జడ గ్రంథి. నీ లోపలున్న శాంతిని నీకు అందకుండా చేసి అదే మూల తలంపే. ఆ మొదటి తలంపే దేహంతో తాదాత్మ్యం పొందుతుంది. నీకు ఎప్పుడన్నా పొంగు వస్తుంది అనుకోండి, ఆ తలంపు ఎవరికి వస్తుంది? లేకపోతే దుఃఖం వస్తుంది, ఈ తలంపు ఈ దుఃఖం ఎవరికి వస్తుంది అని ప్రశ్న వేసుకోండి. అప్పుడు ప్రశ్న వేసుకున్నప్పుడు మూల తలంపుకి వస్తున్నాయి అన్ని తెలుస్తున్నాయి, మిగతా తలంపులన్నీ మూల తలంపుకి వస్తాయి. అప్పుడు ఈ మూల తలంపు ఎవరు అని వారిని ప్రశ్నించండి. మీరు ఎవరు? ఈ మూల తలంపు ఎవరు? నా దేహంలో ఎవరు నేను నేనని స్ఫురిస్తోంది, ఆ నేనెవరు అని వారిని ప్రశ్నించండి. వారిని ప్రశ్నిస్తే వారు ఉపసంహరించుకుంటారు. ఎక్కడ వారు ఎక్కడైతే ఉదయిస్తున్నారో ఆ ఉదయించే చోటుకి వెళ్ళే వరకు ఉపసంహరిస్తారు. భగవాన్ అన్నారు, వేటగాడు జంతువుని వేటాడేటప్పుడు జంతువు వెనకాల ఎలా పరిగెడతాడు? మూల తలంపుని విడిచిపెట్టుకున్న మూల తలంపు మూలంలోకి వెళ్లే వరకు వేటాడు. ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళిందా, దాని మూలంలో చూసిందా? చూసింది, నిమేషిస్తుంది, చనిపోతుంది అది. అప్పుడు నేను పోతానని భయపడకు. మూల తలంపు ఎప్పుడైతే మూలంలో నశించింది, అప్పుడు ఒక నేను నీకు వ్యక్తం అవుతుంది. ఆ నేను దేహానికి పరిమితమైన నేను కాదు, అది వెళ్లి నేను కాదు, వచ్చి నేను కాదు, అది సత్యమైన నేను. ఆ నేను ఒక దేహానికే పరిమితమైనది కాదు, దానికి అడ్డులు లేవు, పరిమితులు లేవు. అడే నారాయణుడు, నీ హృదయంలో నిజమైన నేనే నారాయణుడు. అంచేది నువ్వు వెతకబోయ్యావు. డాక్టర్ గారితో ఏం చెప్తున్నారంటే, నా మనస్సు కుదిరి లేదంటున్నావు, నా మనస్సుకు తృప్తి లేదంటున్నావు. ఆ మనస్సు వెతుకు, మనస్సు నీకు ఉందని తెలుస్తోంది కదా, ఆ తలంపు మనస్సు నీకు ఉందని తెలుస్తోంది కదా, ఆ నేననే తలంపు నీకు లోపల నుంచి వస్తుంది కానీ బయట నుంచి రావటం లేదు కదా. అయితే నేననే తలంపు నీకు లోపల నుంచి వస్తుంది కాబట్టి నువ్వు లోపలే అన్వేషించాలి ఆ తలంపు ఎక్కడి నుంచి వస్తుందని. అది అసలు లేనేలేదని, ఆ మూల తలంపు అసలు లేనేలేదని తెలిసే వరకు వెతుకు. బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ మూల తలంపు దేహము నేననే తలంపు అసలు లేనేలేదని నీకు తెలిసే వరకు, నీకు అనుభవంలోకి వచ్చే వరకు వెతుకు. తర్కం నిజం కాదు, మాటల నిజం కాదు, అనుభవం ఒకటే నిజం. మాటలు తర్కాలు వీటి వల్ల ప్రయోజనం లేదు, వాదపు వాదాల వల్ల ప్రయోజనం లేదు, ఇక్కడున్న అనుభవం ఒకటే నిజం. నా మాటలు మీరు కాదనొచ్చు, నా ఆలోచనలు మీరు కాదనొచ్చు, కానీ ఇక్కడ ఉన్న అనుభవాన్ని మీరు కాదనలే. ఈ నేను గురించి మాట్లాడుతూ నువ్వు ఏకాంతంగా కూర్చో, వశిష్ఠుడు రామచంద్రమూర్తిని చెప్తాడు, నువ్వు ప్రశాంతంగా కూర్చో, ఏకాంతంగా కూర్చో, ఈ నేను నీకు నేను కన్నా ఏదైతే విజృంభిస్తోందో ఆ నేను ఎవడని విచారణ చెయ్యి. అలా చెయ్యలేమనుకో, గుణవంతులతోటి సహవాసం చెయ్యి, సత్పురుషులతోటి సహవాసం చెయ్యి. ఓ రామా, నువ్వు ఎందుకు అవతరించావంటే, ఈ భూమి మీద ఎందుకు అవతరించారంటే గుణవంతుల్ని రక్షించడానికి, నువ్వు గుణవంతులను రక్షిస్తే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో అనేక మంది సహవాసం చేసి బాగుపడతారు. వశిష్ఠుడు చెప్తున్నాడు రామచంద్రమూర్తి, గుణవంతులను రక్షించడం కూడా పని పెట్టుకో. అంటే గుణవంతులతో కొనమండి, ఆ సత్పురుషులతో సహవాసం చేయటం వల్ల ఆ సత్వస్తువుని తెలుసుకోవాలనే బుద్ధి కలుగుతుంది వాళ్ళకి.
వీడంటున్నాడు మనస్సుని వెతకమంటున్నారు. ఎలా వెతకమంటారు? మనస్సుని వెతుకు, మనస్సును వెతికితే మనోమూలం తెలుస్తుందని మీరు అంటున్నారు, డాక్టర్ గారు చెప్తున్నారు. ఎలా వెతకమంటారు? భగవంతున్నారు అది ఉపదేశారంలోనే ఉంది, అది ఉపదేశారంలో ఉంది. అహమయం కుతో భవతి చెన్వత అయి పతక్షణం నిద విచారణ. ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటి, ఇక్కడ రాజీ పట్టలేదు కానీ మీరు ఏ మార్గంలో ప్రయాణం చేయండి మనస్సు అణుగుతుంది, జపం చేయండి పూజ చేయండి మనస్సు అణుగుతుంది, వ్రతం చేయండి మనస్సు అణుగుతుంది, మీరు ఏ పద్ధతిలో చేసే మనస్సు అణుగుతుంది. కానీ మనస్సు అనగటం లేరు, మనస్సు చావటం కాదు. అడిగిన మనస్సు మళ్ళీ విజృంభిస్తుంది, నశించిన మనస్సు మళ్ళీ విజృంభించదు. అంటే మనం చేసే విచారణల నిజం కాదని చెప్పటం లేదేనా? మీరు చేసే విచారణల నిజం కాదని చెప్పటం లేదు. ఏది నిజమైన విచారణ చెప్తున్నారు? అంటే ఈ మనస్సు ఎక్కడైతే విజృంభిస్తుందో మనస్సు యొక్క మూలాన్ని అన్వేషించటమే, మనస్సు యొక్క మూలాన్ని వెతకటమే, మనస్సును ఉపసంహరించటమే, మనస్సు యొక్క మూలాన్ని వెతికి అక్కడ లయమవటం, మనోమూలంలో లయమవటమే. మనస్సు తన మూలాన్ని చూస్తేనే కానీ అది నశించదు. మనస్సును తన మూలంలోకి తీసుకెళ్లి అక్కడ నిలబెట్టాలి, అక్కడ నిలబెట్టి అక్కడ ఉంచాలి, అక్కడ ముంచి అక్కడ ముంచాలి. అది ముంచితేనే కానీ అది నశించదు. మనస్సును మూలంలో తీసుకెళ్లి దాన్ని నశింపజేయటమే నిజమైన విచారణ. అంటే మిగతా నిజం కాదని చెప్పకుండా చెప్పటం. నీకు చేయటానికి స్నేహితులు లేకపోయినా, చదవటానికి పుస్తకాలు లేకపోయినా, బంధువులు లేకపోయినా ఇది విడిచి పెట్టడం ఇది నిజమైన విచారణ. స్నేహాలు లేకపోయినా ఇబ్బంది లేదు, బంధు బలగలు లేకపోయినా ఇబ్బంది లేదు, చదవటానికి పుస్తకాలు లేకపోయినా ఇబ్బంది లేదు. మూల తలంపు మూలం పుస్తకాల్లో లేదు, స్నేహితుల్లో లేదు, బంధువులు లేదు, బజార్లో లేదు. మూల తలంపు మూలం నీ లోపలే ఉంది. నీకు స్నేహితులు లేకపోయినా, గ్రంథాలు లేకపోయినా, బంధువులు లేకపోయినా, ప్రాపర్టీ లేకపోయినా నువ్వున్నావు కదా. అంచేత మూల తలంపు ఉండ కదా, దాన్ని ఉపసంహరించు, 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 ఉపసంహరించు. దాని మూలంలోకి వెళ్లే వరకు దాన్ని ఉపసంహరించు. అది ఒకటి నిజమైన విచారణ. అది నువ్వు చేయలేనప్పుడు మిగతా మార్గాల గురించి ఆలోచించు. ఈ నేననే తలంపు యొక్క ఇక బాగా వినండి, ఈ నేననే తలంపు ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తాందో ఆ ఉదయించే స్థానాన్ని వెతికితే అది నశిస్తాం. అవి నశించిందనుకో, ఇప్పుడు మనం అహం వృత్తిలో ఉన్నాం, అప్పుడు అహం స్ఫురణలోకి వెళతాం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అహం వృత్తిలో ఉన్నాం. ఎక్కడున్నాం? అహం వృత్తిలో ఉన్నాం. అంటే దేహము నేననే తలంపు అహం వృత్తి. ఆ దేహము నేననే తలంపు నశించిన తర్వాత అహం స్ఫురణ, అంటే అది ఆత్మస్ఫురణ. ఆత్మగారు ఉంటారు, నేను అలా ఉన్నాను ఇలాగ ఉన్నాను అనుకోరు. అలాగ ఉన్నాను ఇలాగ ఉన్నాను అనుకునేది అహం వృత్తి అనుకుంటుంది. ఆత్మగారు ఉంటారు, వారు ఏమో అనుకోరు. మనం అందరం అలాగున్నాం ఇలాగున్నాం అని అనుకోకుండా ఉండలేం. లోపల అహం వృత్తి ఉంది కాబట్టి అహం వృత్తి నశిస్తే అహం స్ఫురణ కలుగుతుంది. అహం ఆత్మని అలాగున్నాను అనుకోదు, ఇలాగున్నాను అనుకోదు. అంతా తానే, అంతా తానే. అహం వృత్తి మటుకు ఏమనుకుంటున్నాయంటే నేను అలా అయాను సోనసో, నేను అలా ఉన్నాను ఇలా ఉన్నాను, నేను బాగున్నాను నేను బాగోలేదు అని ఏదో అనుకుంటా ఉంది అహం వృత్తి. కానీ అహం స్ఫురణ ఆత్మ చైతన్యము ఏమో అనుకో, అనుకోవడానికి దానికి భిన్నంగా ఏమీ లేదు. అనుకుంటే అక్కడ జీవుడు అవుతాడు, కానీ ఆత్మ అప్పుడు ఏదైనా అనుకున్నావు అంటే జీవలక్ష్యమే కానీ ఆత్మలక్ష్యం కాదు. అహం వృత్తి వేరు, అహం స్ఫురణ వేరు. అంటే ఎప్పుడైతే అహం స్ఫురణ కలిగిందో నీకప్పుడు నీ దేహాన్ని భగవంతుడు స్వాధీనం చేసుకుంటాడు. అప్పుడు మీ నోటానికి వచ్చే మాట మీరికి అది మాట్లాడింది ఈశ్వర వారు. నీకు ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలిగిందో, ఆత్మానుభవం కలిగిందో, అమృతానుభవం కలిగిందో, అప్పుడు వెంటనే మీ శరీరాన్ని ఆయన స్వాధీనం చేసుకుంటాడు, మీ నోటిని ఆయన ఉపయోగించుకుంటాడు. అంటే రమణ మహర్షి గారు ఏదో మాట్లాడారంటే ఆయనకి అది మాట్లాడింది ఈశ్వర వాణి, అరుణాచలేశ్వరుడు వాణి. ఇప్పుడు రమణ మహర్షి గారికి మీకైనా జ్ఞానం, మీకైనా ఎవరికైనా ఆత్మజ్ఞానం కలిగిందనుకోండి, ఆ దేహాన్ని ఆయన స్వాధీనం చేసుకుని మీ నోటిని ఆయన ఉపయోగించుకుంటాడు. ఎవరు? పరమాత్మ ఉపయోగించుకుంటాడు. డాక్టర్ గారు అంటున్నారు నేను తలంపు నా లోపల నుంచి ఉదయిస్తానని తెలుస్తుంది. ఆ తలంపు ఎక్కడి నుంచి ఉదయిస్తుందో నాకు తెలియటం లేదు. అంటే ఆ తలంపు ఎక్కడి నుంచి ఉదయిస్తుంది? చైతన్యంలోంచి ఉదయిస్తుంది. కానీ అది నాకు తెలియటం లేదు. లోపల చైతన్యం తెలియటం లేదు, లోపల ఆత్మ తెలియటం లేదు. కానీ నేననే తలంపు తెలుస్తుంది. అంటే భగవాన్ ఏమంటున్నారు, ఇవన్నీ మీ మనస్సు యొక్క భావం, ఇవన్నీ మీకు తలంపుడు తెలిసిన ఆత్మ మీకు తెలియపోయిన మీరు. మీరు తెలుసున్నా మీరు ఆత్మే, మీరు తెలియపోయిన ఆత్మే. అని నాకు తెలుసును తెలియదు అనుకునేది మనసుకు సంబంధించిన విషయాలు. ఇవన్నీ మనసుకు సంబంధించిన వికారాలు, మనసుకు సంబంధించిన తరంపుడు. మీరు తెలుసున్నా మీరు ఆత్మే, తెలియతేనే మీరు ఆత్మే, దాని స్వరూపమే ఆనందము. అంటే నీకు ఎందుకు ఏదైతే మీకు నేనుగా వ్యక్తమవుతుందో అదే మీరు అనుకోవటం వల్ల మీకు ఆత్మ తెలుగుతుంది. మీరు కాని దాన్ని మీరు అనుకున్నంతకాలం మీరు ఏదో ఉన్నది మీకు తెలియదు. మీరు కాని దాంట్లోంచి విడుదల పొందుతుంది, మీరు ఏదిగా ఉన్నారో మీకు ఇరుకపడుతుంది, అదే జ్ఞానం. డాక్టర్ గారు, ఈ నేనైన తలంపు పుట్టి చోటును కనుక్కోండి, అప్పటి వరకు మీకు ఏదో రకమైన దుఃఖం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈ ఇంటికాడ ఏదో కొన్ని కొన్ని సుఖాలు ఉన్నాయంటున్నారు కదా మీకు, ఆ సుఖాలున్న దుఃఖాల కింద మారిపోతాయి. కానీ నేనే తలంపు పుట్టి చోటును మీరు వెతికి కనుక్కోవలసిందే, వెతికి దాని మూలం మీకు కనుక్కోకపోతే అది నశించదు. పుట్ట మీద కొట్టడం వేరు, పావు మీద కొట్టడం వేరు. పుట్ట మీద కొడితే పావు చావడం, పావు నెత్తి మీద కొడితే పావు చనిపోతుంది. ఏకము నేననే తలంపు మీద మీ సాధన గురి పెట్టరనుకోండి, పుట్ట మీద కొట్టిన దెబ్బలు అంటాయి. దేహము నేనే తలంపు మీద మీ సాధన గురి పెడుతున్నారనుకోండి, పావు మీద కొట్టిన దెబ్బలు లాంటివి. ఆ మూల తలంపు ఒకటే సర్పం లాంటిది, మిగతా తలంపులు ఒకటి చెద పుట్టలు లాంటివి. మూల తలంపు అక్కడ ఉందనుకోండి, చెదకి కారణం అక్కడ ఉందనుకోండి, చెద ఒకసారి గురిపేసిన మళ్లీ చెద వచ్చేస్తుంది. అలాగే ఆ మూల తలంపు నేను చేపు మిగతా తలంపులు తీసేసినా మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి. మూల తలంపును నశింపజేయడానికి మీరు సాధన చేస్తేనే అది ఒకటే నిజమైన సాధన. అంటే మిగతా అయినా అబద్ధాలని చెప్పకుండా చెప్పడం, అంటే మిగతా చేయటం వల్ల కూడా మనస్సు అణుగుతుంది కానీ మళ్ళీ విజృంభిస్తుంటుంది, సమస్య పరిష్కారం కాదు. మూల తలంపు నశించకుండా మనస్సు అనే సమస్య పరిష్కారం కాదు. ఇప్పుడు మన అందరం దెయ్యం కంట్రోల్లో ఉన్నాటిని దేవుడు కంట్రోల్లో లేవు. వారు రూపాలను పట్టుకుంటారట. ఎవరండి? మూల తలంపు గారు. వారు పొట్టలు మారుస్తూ ఉంటారట, పుట్టలు కూడా మారుస్తూ ఉంటారు మూల తలంపు గారు. మూల తలంపు గారేమో మరి వారి రూపాలు, వారికి రూపం ఉండేమో చూశారట. భగవాన్ ఏంటి ఇన్ని రూపాలను పట్టుకున్నారు, వారికి ఏమి రూపం అంటే వారికి రూపం లేదట. అప్పుడు తెలిసిందట వారి పిశాచం గారు, వారి దెయ్యమని అప్పుడు తెలిసిందట. మనం అందరం ఎవరి కంట్రోల్లో ఉన్నాం? దెయ్యం కంట్రోల్లో ఉన్నాం, దేవుడు కంట్రోల్ లేవు. అయితే దేవుడు దయ్య లేకుండా ఆ దెయ్యం మనం విడిచిపెట్టదు. ఇది భగవాన్ గోవాలి. అక్కడ రూపమనేది పిశాచం. ఆ పిశాచం వెతకండి వారిని, మీరు వెతకండా, కూర్చోకండి, వెతకండి, వెతికి పట్ట లేకుండా పోతారు. ఇదే బైబిల్ చెప్తారు, తట్టండి తిరుగుబడుతుంది, వెతకండి దొరుకుతుంది, వెతకండి దొరుకుతుంది. అంటే మూల తలంపు మూలం వెతకండి మీకు తెలుస్తుందని. కానీ మనం స్వామలపైనానికి అలవాటు పడిపోయాం, బద్ధకస్తులు అయిపోయాం, విచారణ చేయలేకపోతున్నాం. నేను ఎవరో మా ఇంటికి వచ్చారు, మీరు ఎప్పుడప్పుడు ఆ గరువుకి వెళ్ళి పలానా వారి ఇంటికి వెళ్ళి వినండి సత్సంగం అక్కడ జరుగుతానని చెప్పాను. మరి మేము బ్రాడీపేటలో ఉంటున్నాం, వారికి దూరం కదా అన్నారు. ఎంత దూరం? 5 ఫర్లాంగులు అక్కడ దూరం. ఇంకా వాళ్ళు జ్ఞానం అదే అల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు, నువ్వు జ్ఞాన సముపార్జన కోసం అవసరమైతే భూమి యొక్క అంచుని దక్కదు. ఇవాళ నువ్వు అమెరికా ఎందుకు వెళ్తున్నావు? డబ్బు సంపాదించుకోవడానికి వెళ్తున్నావు, లేకపోతే నీకు అమెరికా తోడు పనే ఉంది. నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి అమెరికా అయినప్పుడు జ్ఞాన సంపార్జనకి ఎందుకు వెళ్ళావు? ఎంచి దాని విలువ నీకు తెలియటం లేదు. అంటే సత్పురుషులు ఎవరో ఇంటి పక్క ఉండాలని, ఇంటి పక్క ఉన్నా పర్లేదు, వారి ఇంటికి వచ్చి చెబుతా ఉండాలని. ఇక్కడ భగవాన్ మళ్ళీ నేను దగ్గరికి వద్దామండి. డాక్టర్ గారు, పాము మీద దెబ్బలు కొడితే పాము చనిపోతుంది కానీ పుట్ట మీద కొడితే చనిపోదు. మీరు చేసే సాధన, ఆ సాధన పాము మీద గురి పెట్టాలి. అది పుట్ట మీద గురి పెడితే పాము చావదు, పాము మీద గురి పెడితే పాము చనిపోతుంది. అప్పుడు పాముని మినహాయించి ఎన్ని దెబ్బలు కొడితే మటుకు ఏం ప్రయోజనం? మేము ఏదో సాధన చేసేస్తున్నాం, మేము ఏదో సాధన చేసేస్తున్నాం మీరు అనుకుంటున్నారు కదా, చేసుకోండి. కానీ మీరు పుట్ట మీద కొడుతున్నారు, పుట్ట లోపల నా పాము మీద కొడుతున్నారు, మీరు అది చూసుకోండి. పొట్టలు దెబ్బలు మీ దెబ్బలు ఎక్కడ తగులుతున్నాయో చూసుకోండి. అంచేత ఆ సైతాన్ని విడిచిపెట్టేసింది అనుకో, నువ్వు ఆ సైతాన్ని విడిచిపెట్టావు, అది నిన్ననే విడిచిపెట్టావు. డాక్టర్ గారి తోడు భగవాన్ ఏమంటున్నారంటే, అది నిన్ననే విడిచిపెట్టాలి, నువ్వు దాన్ని విడిచిపెట్టాలి. ఆ సైతాన్ని మనల్ని విడిచిపెట్టాలి, లేకపోతే మనం ఆ సైతాన్ని విడిచిపెట్టాలి. దాన్ని అది మనం విడిచిపెట్టాను, దానికి ఇష్టం లేదు, దాన్ని విడిచిపెట్టాలని మనకి ఇష్టం లేదు. ఇంకే మన ఉద్దేశం ఏంటి? ఆ సైతాన్ని మనం అనుకుంటున్నాం కాబట్టి దాన్ని మనం విడిచిపెట్టాం. ఇది ఇక్కడ రహస్యం. ఆ సైతాన్ని మనం అనుకుంటున్నాం కాబట్టి దాన్ని విడిచిపెట్టాం. ఏదైతే బాగానే మకాం బాగానే కుదిరిందని అది అనుకుంటుంది. ఈ శరీరం అది దానికి ఉపాధి. బాగుంది, ఈ దేహాన్ని బట్టి మనం అభివృద్ధి పొందుతున్నాం, దేహాన్ని బట్టి మనం అభివృద్ధి పొందుతున్నాం. ఈ దేహమే మనకు ఉపాధి అని ఈ రూపాన్ని పట్టుకుని అది ఏడుస్తుంది, ఈ రూపాన్ని నామం పట్టుకుని అది తిరుగుతుంది. దానికి చిష్ట బాగానే ఉంది. మనకు నిష్ట కుదరకపోయినా దానికి చిష్ట బాగానే ఉంది. ఈ రూపాన్ని నామాన్ని పట్టుకుని ఉంటుంది, చనిపోయి శ్మశానానికి ఇల్లు వరకు ఇచ్చిపెట్టదు. దానికి నేత ఈ రూపమే నామం. దానికి నేత ఉపాధి, ఇదే ఉపాధి. దీన్ని పట్టుకునే పెరుగుతా ఉంటుంది. ఏం చెప్పమంటారు మీరు? మీ దేహాన్ని ఎవరైనా మీ దేహాన్ని గౌరవించారనుకోండి, అది పొంగిపోతుంది. మీ దేహాన్ని అగౌరవపరిచారనుకోండి, అది కుంగిపోతుంది. అంతేకాదు దానికి నేత ఎవరు అందిస్తున్నారు? మీ రూపం అందిస్తుంది, మీ పేరు అందిస్తుంది. అది ఎక్కడికి వెళ్తుంది? ఎవరికి శుభ్రంగా తినేది ఎక్కడికి వెళ్తుంది? దాని కూడు ఎక్కడ పోగొట్టుకుంటుంది? అది తినీ కూడా ఎవరు పోగొట్టుకుంటాడు? అంచేత డాక్టర్ గారు మీరు ఒక్కరే కాదు, ఎవరైనా వెతకవలసిందే. మీరు ఒక్కరే అనుకుంటున్నారని ఎవరైనా మూలతలం మూలం వెతకవలసిందే. నేను చెప్పే మాట మీకు ఒక్కరికే వర్తించదు. ఒకవేళ నేను ఇదే మీ గురించి చెప్తున్నాను అనుకుంటున్నారేమో, మీ ఒక్కరికే కాదు ఎవరికైనా అది వర్తిస్తుంది. ఆ మూలతలం మూలాన్ని వెతకవలసిందే, మూలం తలంపులోకి మూలంలోకి వెళ్ళవలసిందే, అక్కడ ఉండవలసిందే. అది ఉంటేనే కానీ మూలతలంపు నశించదు. అది నశిస్తేనే కానీ మీరు ఎవరుగా ఉన్నారో మీకు తెలియదు. అప్పుడు కానీ మీకు నిజమైన నేను మీకు వ్యక్తం కాదు, మీకు తానుగా వ్యక్తం కాదు. అప్పుడు కానీ మీకు ఆనందం తెలియదు, సుఖం తెలియదు. అప్పుడు వరకు మూలతలంపు మూలంలోకి నశించే వరకు మీకు ఆనందానుభవం రాదు, ఆ శాంతి మీకు తెలియదు. ఎవరైనా కాదు, మీరే కాదు, ఎవరైనా ఈ పని చేయవలసింది. లోకం అంటే ఏముంది భగవాన్ చెప్తున్నారు, అంటే రెచ్చిపోతున్నారు భగవాన్. డాక్టర్ గారు నీ దేహం అంటే లోకం అవుతుంది, పూజించే దేవతలు అసలు ఎవరు పూజించే అహంకారం కాదు. దేవుని పూజ దేశాన్ని ధనంగేదిలే, నువ్వు పూజించే దేవుడు, నువ్వు పూజించే దేవుడు కూడా అహంకారం ఎంత నిజమో అదే అంతే నిజం. ఉపాసన కోసం నువ్వు పూజిస్తున్నావు. బ్రహ్మమనే ఈశ్వరుడు అంటున్నాం, బ్రహ్మమనే మనం అద్వైతులు ఏదైతే బ్రహ్మము బ్రహ్మము అంటున్నారో భక్తులు దాన్ని దేవుడు దేవుడు అంటారు. ఉన్నది ఒకటే వస్తువు, ఉన్నది ఒకటే వస్తువు. జ్ఞానులు బ్రహ్మము బ్రహ్మము అంటున్నారు, దాన్ని భక్తులు దేవుడు దేవుడు. బ్రహ్మకే శివుడు అని పేరు, బ్రహ్మకే విష్ణు అని పేరు. బ్రహ్మమే అమ్మవారు, బ్రహ్మమే జ్ఞానం, బ్రహ్మమే ఆనందం. ఆ బ్రహ్మానుభవం వచ్చిన వాడే చావులేని చావు వచ్చేది వాడు. బ్రాహ్మణ స్థితిని పొందిన వాడే చావులేని చావు వాడు. చాలా మంది మాకు గౌరవం కావాలి, గౌరవం కావాలి, గౌరవం సంపాదించాలనుకుంటారు. భగవాన్ అదో విశ్వాసం. ఈ భగవాన్ ఈ బ్రాహ్మణ స్థితి పొందినవాడు ఆ దెయ్యం నుంచి విడుదల పొందుతాడు, అప్పుడు ఎంత సుఖం. ఈ బ్రాహ్మణ స్థితి పొందినవాడు అట్లా ఈ గౌరవం అనే పిశాచి నుంచి కూడా విడుదల పొందుతాడు అట్లా. నేను గౌరవం సంపాదించాలి, నేను గౌరవం సంపాదించాలి అని అనుకోడట్టు వాడు. ఎవడు బ్రాహ్మణ స్థితి పొందినవాడు అంటే ఆ గౌరవం అనే పిశాచి నుంచి కూడా విడుదల పొందుతాడు వాడు. అది అంతమైతే ఏది ఏ పిశాచం అండది? దానికి రూపం లేదట్టండి, దానికని రూపాన్ని తింటాం అలవాటు. ముందు రూపం వస్తుంది, తర్వాత ఏమొస్తుంది? ఆ రూపానికి ఈ పేరు ఆ రెండట్లను బట్టి ఎడుస్తూ వస్తుంది. ఏది యాహం భావన ఈ రూపానికి ఈ పేరుకి ఇంకా చుట్టాలు వస్తారు కదా, ఆ నేసిన తర్వాత ఆ చుట్టాలను జత చేసుకుంటాం. ఆ చుట్టాలు కూడా రూపాల నామాలు ఉంటాయి, అవి రూపాలు ఈ రూపాలే. ఈ రూపం నేనని కూడా ఎంత లేదు, ఆ రూపాలు కూడా అంతే లేదు. ఇవన్నీ నీ స్నేహాలు, నీ బంధుత్వాలు, నీ గొప్పలు, ఇవన్నీ తేక మొక్కల కోతలు. భగవాన్ చెప్తున్నారు మీ స్నేహాలు, మీ బంధుత్వాలు, మీ గొప్పలు, ఏ మా గొప్పలో మేము గొప్పవాళ్ళనుకుంటున్నారు కదా, ఇవన్నీ తేకలు. ఇటుకలతో కట్టిన కోటలు కాదు, తేక మొక్కల కోటలు. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పేది ఏంటంటే మాకు ఇంటికడే ఏమి ఉన్నాయండి, బొత్తిగా ఏమి లేని వాళ్ళం కాదు, మాకు కొంచెం కొంచెం సుఖాలు ఉన్నాయి. అంటే డాక్టర్ గారికి భగవాన్ ఏమంటున్నారంటే ఏది ఉంటే ఉండొచ్చు అండి, మీకు చిన్న చిన్న సుఖాలు ఉంటూ ఉండొచ్చు, అంత మాత్రం చేసి దుఃఖం విడిచిపెట్టదు. అది మీరే చెప్తున్నారు కదా ఆ సుఖంతో నేను తృప్తి పడటం లేదని. ఇంటికి ఆ మూల తలంపు నశిస్తే కదా దేహంతో ఏ తలంపు అయితే తాదాప్యం పొందుతాందో, ఈ దేహము నేను అని ఎవరైతే చెప్తున్నారో, దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను ఏ తలంపు అయితే చెప్తాను, అది నశించే వరకు దుఃఖం మిమ్మల్ని విడిచిపెట్టదు, దుఃఖం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈ నాటికే కాదు, ముందు నాటికే కాదు, ముందు నాటికి కూడా, ఈ జన్మకి కాదు, రాబోయే జన్మకు కూడా, ఈ లోకంలోనే కాదు, రాబోయే లోకంలో కూడా మనిషి నేడే విధంగా అయితే వెంటాడుతుంది, మిమ్మల్ని దుఃఖం వెంటాడుతుంది. డాక్టర్ గారు ఇక్కడ రాజు లేదంటున్నారు. ఆ మూల తలంపుకు మరుగు పేరు దుఃఖం. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే ఏముండవు, నీకు ఏ చిన్న చిన్న భోగాలు ఉండొచ్చు, చిన్న చిన్న సుఖాలు ఉండవు, ఆ గొడవ ఉద్యం కాదు. అంటే అయ్యా అంతం అవ్వయి ఏది, మీకు మీరు దుఃఖం కాదు ఆ భోగాలు అనుభవించిందని అయితే మీకు దుఃఖం అయితే అంతం అవ్వదు ఎప్పుడు వరకు అంటే ఈ జన్మలో కాదు రాబోయే జన్మలో కూడా అంతం అవ్వదు అని చెప్పేస్తున్నారు. ఈ జన్మలో కాదు రాబోయే జన్మలో కూడా మీ దుఃఖం అంతం అవ్వదు ఎప్పుడు వరకు అంటే అహంకారం మూలం వెదిరితే కానీ అది అహంకారం మూలం వెతకాలి, దాని మూలం మీకు కనిపించాలి, దాని మూలం మీకు కనిపిస్తే అది నశించదు, అది నశించే వరకు దుఃఖం మిమ్మల్ని విడిచిపెట్టది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ తర్వాత
అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ అరుణాచల చెరుదల పగనే పట్టి లాగేది నీ మహిమ కనుదురెవరు అరుణాచల.
ఆయన మనల్ని లాక్కోవాలి కానీ మనం ఎంతకాలం జరిగాలి, ఎంతకాలం పాడతాం ఆయన మనల్ని లాక్కోవాలి. మనం పాకి ఎంత దూరం వెళ్ళగలం, ఎంతకాలం పాడగలం, ఒకవేళ పాకి ఎంత దూరం కవర్ చేయగలం.
అరుణాచల మనుచు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల. శాంతి శాంతి శాంతి.